ஸ்ரீமகாகணாதிபதயே நமஹ, மகாசரஸ்வத்யே நமஹ, ஸ்ரீசிவாய விஷ்ணுரூபாய குரவே நமஹ, மகாகாளி மகாலட்சுமி மகாசரஸ்வதி ஸ்வரூப ஜெகதம்பாயே நமஹ. விஸ்வேசம் மாதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் வந்தே காசியம் குஹாம் கங்காம் பவானீம் மணிகர்ணிகாம் பூமிஸ்தாபி நயத்ர பூஹு த்ரிதிவதோப்சுச்சைர்தஸ்தாபியா யா பத்தா புவி முக்திதாஸ்யுரமிருதம் யஸ்யாம்ருதாஜந்தவஹ யா நித்யம் த்ரிஜகத் பவித்ர தடினீ தீரே சுரைஸ் சேவியதே சா காசீ திரிபுராரி ராஜநகரீ பாயாதபாயஜகத் ஆனந்தம் ஆனந்தவனே வசந்தம் ஆனந்தகந்தம் ஹதபாபபிருந்தம் வாராணசீநாதமநாதநாதம் ஸ்ரீவிஸ்வநாதம் சரணம் பிரபத்யே. ஓம் நம புண்டரீகாட்ச பாக்யாந்தஸ்ய உச்சதாயினே சஹஸ்ரசீர்ஷா புருஷ சஹஸ்ராட்ச சஹஸ்ரபாத் நமாமிதே பதத்வந்த்வம் சர்வத்வந்த்வ நிவாரகம் நிர்த்வந்த்வயாத்யா விஷ்ணோ ஜிஷ்ணுவாதி சுரவந்திதா மாதர் பவானி தவ பாதரஜோ பவானி மாதர் பவானி தவ தாசதரோ பவானி மாதர் பவானி ந பவானி யதா பவேஸ்மின் த்வத்பாக் பவான்யனு தினம் ந புனர் பவானி. அன்னபூர்ணே சதா பூர்ணே சங்கர பிராணவல்லபே ஞான வைராக்ய சித்தியர்த்தம் பிக்ஷாம் தேஹி ச பார்வதி. தேவி சுரேஸ்வரி பகவதி கங்கே த்ரிபுவன தாரிணி தரள தரங்கே சங்கர மௌளி விஹாரிணி விமலே மமமதி ராஸ்தாம் தவ சரணயுகளே. டுண்டிராஜம் கணேசானம் சர்வ விக்னௌகநாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரியபுத்திரம் சிவாப்தயே. காலராஜ தேவராஜ சேவியமான பாவனங்கிரி பங்கஜம் வியாழயஜசூத்திரம் இந்துசேகரம் கிருபாகரம் நாரதாதி யோகி பிருந்த வந்திதம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவம் பஜே. ரத்னபத்ராங்கஜோத்பூதம் பூர்ணபத்ரசுதோத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யட்சம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீ சர்வௌகநாசினீம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோ ரூபாம் சிவப்ரியாம் சாரதா சாரதாம்போஜ வதனா வதனாம்புஜே சர்வதா சர்வதா அஸ்மாக்கம் சந்நிதி சந்நிதிங் க்ரியாத் குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணாம் நிதயே சர்வவித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. வியாசம் வசிஷ்டநத்தாரம் சக்தேஃ பௌத்ரமகல்மஷம் பராசராத்மஜம் வந்தே சுகதாதம் தபோநிதிம் ஸ்ருதிஸ்மிருதி புராணானாமாலயம் கருணாலயம் நமாமி பகவத்பாதசங்கரம் லோகசங்கரம் அஜ்ஞானாம் ஜாஹ்னவீதீர்த்தம் விஜயாதீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீ தீர்த்தமாஸ்ரே. பரமஹம்ச பரிவிராஜகாச்சாரிய ஸ்ரீ 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 பாரதீ தீர்த்த மகாஸ்வாமி ஸ்ரீச்சரணுலகு ஸ்ரீ ஸ்ரீ விதுசேகர பாரதீய சுவாமுல பாதபத்மமுலகு சபக்திக சப்ரஸ்ரே பூர்வக சாஷ்டாங்க நமஸ்காரములు చేసి 20వ రోజు வேதவியாச புரோக்தமையினటువంటి ஸ்கந்த புராண அந்தர்கத காசிகண்டாన్ని చెప్పుకుందాం. నిన్నటి రోజున సదాచారాన్ని, గృహస్థాశ్రమ ధర్మాన్ని, అలాగే బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు, తర్వాత అవిముక్తేశ్వర మహాలింగం యొక్క ఆవిర్భావాన్ని గురించి, దాని ప్రభావాన్ని గురించి చెప్పుకోవటం జరిగింది. ఈరోజు కూడా అసలు మనం విధి నిషేధాలు ఏమి చేయవచ్చు ఏమి చేయరాదు ఆ విధి నిషేధాలను గురించి, వానప్రస్థాశ్రమాన్ని గురించి, సన్యాసాశ్రమాన్ని గురించి కొద్దిగా ముచ్చడించుకొని తర్వాత యోగాభ్యాసం, షష్టాంగ యోగం ఇక్కడ చెప్పబడింది. అష్టాంగ యోగం ఉన్నది ఇక్కడ, మాత్రం కాశీఖండంలో షష్టాంగ యోగం చెప్పబడింది. ఆ షష్టాంగ యోగాన్ని గురించి కూడా చెప్పుకొని మళ్ళీ దివోదాసు ఆయన యొక్క రాజ్య పరిపాలన దాని గురించి చెప్పుకోవటం జరుగుతుంది ఈరోజు. ఇంకా రేపటి నుంచే ఇక దివోదాసుని కాశీ నుంచి పంపించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు వారణాసికి రావడం, దానికి సంబంధించి ప్రయత్నాలు, వచ్చిన వాళ్ళు ఇంకా కాశీలోనే ఉండిపోవటం, సూర్యుడు మొదలైన వాళ్ళు వాళ్ళంతా లింగ ప్రతిష్టలు చేయటం, ఆ లింగముల యొక్క గొప్పతనం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. దశల వారు అడిగాడు, స్వామి కుమారస్వామి, విముక్తేశ్వరుడు ప్రభావం విని నేను చాలా ధన్యుడైనానయ్యా, ఇంకా అయినా నాకు తృప్తి కలగటం లేదు. వారణాసి మహత్యం వింటూ ఉంటే ఈ అవిముక్తేశ్వర క్షేత్రము, అవిముక్తేశ్వర లింగము, ఈ రెండు మనకు సంభవించాలంటే, అక్కడికి వెళ్ళి దర్శించాలన్న ఆ క్షేత్రానికి వెళ్ళాలంటే ఉపాయం ఏమిటో చెప్పవలసింది అని అడిగాడు. కుమారస్వామి చెబుతున్నాడు, ఒక అగస్త్య మహర్షి, నువ్వు చాలా జ్ఞానివయ్యా, నేను చెబుతున్నాను విను. అవిముక్త క్షేత్ర ప్రాప్తి, అవిముక్తేశ్వరలింగ ప్రాప్తి ఎలా కలుగుతుందో, పుణ్యములు బాగా చేయటం వల్ల మన యొక్క కోరికలు తీరుతూ ఉంటాయి. పుణ్యమైనటువంటి పనులు చేస్తుంటే, పుణ్యకార్యాలు, దాన ధర్మాదులు, పుణ్యములు చేస్తుంటే పరోపకారం మొదలైనవి మన యొక్క మనోరథాలన్నీ సిద్ధిస్తూ ఉంటాయ్యా. అయితే మీరు చేసేటువంటి పుణ్యం ఎలా ఉండాలంటేనే వేదోక్తమైన మార్గంలో ఉండాలి. వేదోక్తమైనటువంటి మార్గంలో మంచి కార్యములు చేస్తూ ఉండాలి, దానివల్ల పుణ్యం వృద్ధి పొందుతుంది. అందువల్ల ఉన్నదే మన వేదం ఏమని చెబుతున్నది అంటే, కొన్ని పనులు చేయమని చెబుతున్నది, విధిస్తున్నది, కొన్ని చేయకూడదని చెప్పి చెబుతున్నది, నిషేధిస్తున్నది. ముందు విధి నిషేధములను గురించి మనం తెలుసుకోవాలి. ఏవి ఆచరించకూడదో, ఏ రకంగా మనం ఆచరించాలో, ఆ విధి నిషేధములను గురించి ముందు తెలుసుకుందాం మనం. అవి తెలుసుకొని మనం పుణ్యకార్యములు కనుక చేసినట్లయితే మనకు సద్గతి కలుగుతుంది, తద్వారా అవిముక్త క్షేత్ర ప్రాప్తి కలుగుతుంది, అవిముక్తేశ్వరుడు యొక్క సేవనం కూడా లభిస్తూ ఉంది అని చెప్పి ఇప్పుడు విధి నిషేధములను గురించి చెబుతూ ఉన్నారండి. ఎవరైతే వేదోక్త మార్గంలో ఉంటూ ఉంటారో, సంచరిస్తూ ఉంటారో, వాళ్ళ స్పర్శ వల్ల కలి కాలములకు సంబంధించినటువంటి దోషములన్నీ కూడా పోతూ ఉంటాయ్యా. ఎప్పుడైతే మనం నిషిద్ధ కర్మలు, వేద నిషిద్ధమైన కర్మలు చేస్తామో, అది బ్రాహ్మణుడికి కూడా చాలా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా నిషిద్ధ కర్మల్ని మనం చేయకూడదు, వేద విహితమైనటువంటి కర్మలనే చేస్తూ ఉండాలి అని కొద్దిగా ఈ ఉల్లిపాయకు సంబంధించి ఏది కూడా తినకూడదు నాయన. తర్వాతనే మనం ఊరపంది తినటం మంచిది కాదు. ఆవు పాలు తాగేటప్పుడు దూడలేనటువంటి ఆవు యొక్క పాలు మనం త్రాగకూడదు. ఒక గిట్ట గల జంతువులు ఉంటాయే, వాటి పాలను మనం త్రాగకూడదు. ఒకవేళ మాంసాహారి ఎవరైనా ఉంటే, లకుముకిపిట్ట, ఊరపిచ్చుక, హంస, చక్రవాకం, కోతి, కప్ప, కొంగ, కోడి, చిలుక, బెగ్గురు పక్షులు మాంసం తినకూడదు. అన్నిటికంటే బాగా నిషిద్ధమైనటువంటిది మత్స్యమాంసం. ఇవన్నీ ఒక ఎత్తు, మత్స్యమాంసం మరొక ఎత్తు అయ్యి అది సర్వమాంస భక్షకుడితో సమానం అవుతాడు మత్స్యభక్షకుడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మత్స్యమాంస భక్షణం అనేటువంటిది పనికిరాదు, దాన్ని విడిచిపెట్టాలి. అసలు ఎక్కువ కాలం జీవించాలి అని అనుకుంటారనుకోండి, లేదు స్వర్గానికి వెళ్ళాలనుకుంటారనుకోండి, వాళ్ళు మాంసం మానేసేస్తే మంచిదయ్యా మాంస భోజనాన్ని. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం హింస కాదు, యజ్ఞంలో చేసేటువంటి హింస కాదయ్యా, అది స్వర్గప్రాప్తి కలుగుతుంది. ప్రాణాలు పోతూ ఉంటాయి, కరువు కాటకాలు వచ్చి పశువులనేమిటి, మనుషుల్ని కూడా తినటువంటి ఒకళ్ళనొకళ్ళు తినే రోజులు ఒక్కొక్కప్పుడు వస్తూ ఉంటాయి. మన పురాణాలలో చూస్తుంటే అలాంటి కథలు కూడా మనకు వింటూ ఉంటాం. అందువల్ల ప్రాణాలు పోయే సమయంలో తినవచ్చు, యజ్ఞంలో పనికి వస్తుంది. శ్రాద్ధంలో అంటే పూర్వ యుగాలలో శ్రాద్ధంలో కూడానే మాంసం పెట్టడం అనేది రామాయణాదుల్లో మనకు కనిపిస్తుంది. ఆ అడవి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు శ్రాద్ధం పెట్టినప్పుడు ఆ రకంగా పెట్టడం అనేది మనకు ఆచారంగా ఉన్నది పూర్వయుగాల్లో. ఈ యుగంలో మాత్రం నిషిద్ధం. అందువల్ల ఉన్నదే శ్రాద్ధంలోనూ పనికి వస్తుంది. వైద్యానికి సంబంధించి ఏదైనా ఉంటుంది వైద్యంలో ఉపయోగించవచ్చు. దానివల్ల మనకు ఉపయోగం ఉంటుందంటే వైద్యంలో కూడా ఉపయోగించవచ్చు. అయితే ఎట్లా తినాలంటే ఆ సమయంలో కూడా దాని మీద బో ఇంకేముంది మనకు లభించింది అవకాశం అని నోరు ఊరుస్తూ తినకూడదు. ఆసక్తి లేకుండా నిరాస తినాలంతే. ఏదో మన రోగం వచ్చింది తినాలి. ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం కాబట్టి ఆ దాని యొక్క నైవేద్యంగా దాన్ని స్వీకరించాలి. శిరార్థంలో తినాలి కాబట్టి తినాలి అంతే. దాని మీద ఆసక్తిగా మాత్రం చేయకూడదు. ఆసక్తి లేకుండా తీసుకుంటూ ఉండాలయ్యా. మనం గనక మన యొక్క బలం కొరకు జంతువులను గనక మనం బాధపెట్టినట్లయితే అలాంటి జ్ఞానరహితుడు ఉన్నాడే ఈ లోకంలో పరలోకంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో సుఖాన్ని పొందడయ్యా. మన సర్వభూతములను ఆత్మవత్ సర్వభూతాన్ని మనతో సమానంగా చూసుకోవాలి. ప్రాణి దయ అనేటువంటిది అవసరం. అహింస పరమో ధర్మ అని చెప్పి శాస్త్రాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడానే మనం ఇతరులకు సుఖం కలిగిస్తే అది మన తర్వాత జన్మల్లో మనకు అనుభవంలోనికి వస్తుంది. దుఃఖం కలిగించినా దాని యొక్క అనుభవం మనకు తప్పదయ్యా. కాబట్టి ఆ దృష్టితో మనమే దుఃఖం కలిగించకుండా ఇతరులకు సుఖం కలిగిస్తూనే ప్రవర్తిస్తూ ఉండాలి. అయితే డబ్బు సంపాదించేటప్పుడున్నదే మనకు కష్టపడాలి. కష్టపడకుండా ధనం రమ్మంటే రాదు. మరి ధర్మం ఎందుకయ్యా మనకు? ధనం లేకపోతే కర్మలు గీలేవు. మరి కర్మలు చేయాలంటే ధనం కావాలి. మరి కర్మలు లేకపోతే ధర్మం లేదు. ధర్మం లేకపోతే సుఖం లేదు ధర్మహీనుడైనటువంటి వాడికి. కాబట్టి డబ్బు సంపాదించాలి కానీ న్యాయంగా సంపాదించాలి. డబ్బు సంపాదించవద్దు అనటల మన ధర్మం వృద్ధి చెందాలంటే ధర్మకార్యాలు చేయాలన్నా కర్మలు చేయాలన్నా అన్నదానాదులు ఏవో చేయాలి. అన్నిటికీ డబ్బు ముఖ్యం కానీ న్యాయంగా మాత్రం సంపాదించాలి. మనం దానం చేసేటప్పుడు కూడా మంచి మంచిగా రోజు చెప్పుకున్నాను నిన్న సంక్రాంతులు ఇలాంటివన్నీ సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు మంచి మంచి రోజులు ఉన్నాయే. అటువంటి రోజుల్లో తీర్థాలకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలలో ఆ కాలము తర్వాత మిగిలినటువంటి యోగ్యుడికి ఇవ్వాలి. ముఖ్యంగా పాత్రత కలిగినటువంటి వాడికి ఇవ్వాలి. సత్పాత్రుడైన వాడికి ఇవ్వాలి. అపాత్రులకు దానం చేస్తే కొంతమందికి మనం దానం చేస్తాం. వాడు దురభ్యాసాలకు లోనై ఈ డబ్బుతో దురభ్యాసాలకు లోనైనాడు అనుకోండి, దానివల్ల మన వంశమంతా కూడా పతనం అయిపోతుంది, పుణ్యం కూడా క్షయిస్తుంది. మనమే ఈ ఎట్లా ఉండాలంటే ఈ దానాలు ఎవడో కష్టాలలో ఉన్నాడు వాడు బయటపడటానికి మనం సహాయం చేయవచ్చు, దానం ఇవ్వవచ్చు. తర్వాతనే కుటుంబం తరగటల్లా వాడికి మనమే సహాయం చేయవచ్చు. పాపం రుణాలలో కూరుకుపోయినాడు అప్పుల్లో వాడిని బయటపడేయటానికి కూడా మనం దానం చేయవచ్చు. ఇటువంటి దానాలు ఈ లోకంలో పరలోకంలో కూడా చెప్పడానికి వీలైనంత అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయా. మన తల్లి పాపం తండ్రి ఎవరూ లేరు, అలాంటి వాడికి మనమే ఉపనయనం అలాగే వివాహం మొదలైనటువంటి వాటికి కూడా మనం సహాయం చేస్తే అది కూడా చాలా ఎక్కువ ఫలితం వస్తుందయ్యా. రజస్సులాపూర్వ వివాహాలు చేస్తే కన్యాదాతకు అనంతమైన ఫలం వస్తుందయ్యా. ఎప్పుడు కూడా స్త్రీలు చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు. వాళ్ళ దోషాలు ఏవైనా ఉంటే ప్రతి నెల రజోధర్మం వల్ల వాళ్ళ పాపముల నుండి వాళ్ళు విముక్తులు పొందుతారు. ఇవి చాలా పవిత్రమైనవి. చెయ్య ఒకటి, ఆసనం ఒకటి, ఎవరైనా కూర్చోవచ్చు. వాహనం ఒకటి, తర్వాతనే ధావళి ఒకటి, స్త్రీ యొక్క ముఖం ఒకటి, దర్భలో యజ్ఞపాత్రలు, ఇవి ఎప్పుడు కూడా నిందింపదగినవి కాదయ్యా. శయనాసన యానాని కుణపం స్త్రీముఖం కుశాహ యజ్ఞపాత్రాన్ని సర్వాణి నదుష్యంతి బుధ క్వచిత్. తర్వాత మేక యొక్క ముఖం, గుర్రం యొక్క ముఖం, ఇవన్నీ చాలా మంచిది, చూడవచ్చు మనం. గోవుల యొక్క ముఖాన్ని చూడకూడదు, పృష్ఠభాగం చూడాలి. బ్రాహ్మణుల యొక్క పాదములు పవిత్రమైనవి. స్త్రీల యొక్క సర్వ అవయవములు కూడా పవిత్రమైనవి. ఒకప్పుడు స్త్రీలు బలాత్కారంగా ఇతరుల చేత బలాత్కరింపబడినట్లయితే లేదా దొంగలు చోరుల యొక్క హస్తగతమై పరాభవింపబడినప్పటికీ వాళ్ళు ఆ ఋతుధర్మంతో వాళ్ళు పవిత్రులైపోతారు. వారు సర్వదా పవిత్రులు కాబట్టి అటువంటి భార్యను పరిచయించవలసినటువంటి పని లేదయ్యా. వాళ్ళు ఎప్పుడూ పవిత్రులే. అది బలాత్కారంగా అయిష్టంగా జరిగినటువంటి సంఘటన ఆ రకంగా భావన చేసి స్త్రీలని భార్యని విడిచిపెట్టకుండా పురుషులైనటువంటి వాళ్ళు ఏలుకోవాలి. అయితే స్త్రీలు మాత్రం మనస్సులో భావమునందు కూడా ఎప్పుడు కూడా పరపురుషులు వాళ్ళ భావంలోనికి రాకూడదు. తర్వాత ఆడపిల్లల వివాహ విషయంలో తండ్రి బాధ్యత, లేదంటే తండ్రి లేకపోతే తండ్రి తాతగారు, వాళ్ళు లేకపోయినట్లయితే సోదరుడు ఉంటాడే అన్న కానీ తమ్ముడు కానీ ఆడపిల్ల యొక్క వివాహ విషయంలో బాధ్యత వహించాలి. లేదంటే తన వంశంలో ఎవరైనా బాధ్యత వహించి చేయాలి, లేదా తల్లి బాధ్యత వహించి చేయాలి. అంతేగాని స్వయంగా మాత్రం కన్యక మాత్రం వరుణ్ణి వెతుక్కోకూడదయ్యా. ఒకవేళ ఎవ్వరూ లేకపోతే తల్లి కానీ తన వంశీయులు కానీ ఇప్పుడు ఈ చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేకపోతే మాత్రం స్వయంగా వరుణ్ణి వెతుక్కోవచ్చు, తప్పేమీ లేదు. ఎప్పుడైనా మనం బాగా సంపదలు రావాలి, అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే ఉత్సవాలు జరుగుతున్నాయి, దేవాలయాలలో జరుగుతూ ఉంటాయి, ఇతరత్రా జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలలో బాగా సువాసిని పూజలు చేయాలయ్యా, వాళ్లకు ఐశ్వర్యం బాగా వస్తుంది. సువాసిని పూజలు చేసి చక్కటి భోజనాలు పెట్టి వాళ్ళకు చీరలు పెట్టి బాగా భూషణములు అలంకరింపజేస్తే వాళ్ళకి బాగా ఐశ్వర్యం వస్తుంది అయ్యా. స్త్రీలు కనుక సంతోషించారా, మన ఇంట్లో దేవతలు ఉంటూ ఉంటారు. ఎత్ర నార్య ప్రముదితా భూషణోచ్ఛాదనాశనై రమంతే దేవతాస్తత్ర స్యు తత్ర సఫలాక్రియా. అందువల్ల నేను స్త్రీలను చక్కగా గౌరవించాలయ్యా, పూజించాలి. భర్త వల్ల స్త్రీ, స్త్రీ వల్ల భర్త కూడా సంతుష్టులుగా ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు శుభములు కలుగుతూ ఉంటాయి. మనం ఏది చేయాలన్నా బ్రాహ్మణుడు ముఖ్యంగా పంచయజ్ఞాలు చేస్తూ ఉండాలి, జపం చేసుకుంటూ ఉండాలి, హోమం చేయాలి, భూతబలి చేయాలి, పితృతర్పణం చేయాలి, బ్రాహ్మణ పూజ చేస్తూ ఉండాలి. వీటినే పంచయజ్ఞాలు ఉంటారు. వాడు అలాంటి బ్రాహ్మడు ఎప్పుడు కూడా అధోగతి పాలుగాడు. లేకపోతే పంచసూన దోషం అని చెప్పి వస్తుంది అతనికి. అయితే 8 ఏళ్ల వరకు పిల్లవాడుందే, ఏది తిన్నా దోషం లేదండి. ఈ నియమాలు, విధి నియమాలు అతనికి పట్టవు. 8 సంవత్సరాల వరకు భక్ష్యాభక్ష్య దోషం పిల్లలకు ఉండదు. ఇకపోతే తల్లి, తండ్రి, గురువు, భార్య, సంతానం తన వాళ్ళు ఉంటారే. తనను ఆశ్రయించుకున్నటువంటి దాస దాసీజనము, అభ్యాగతులు, అతిథులు, అగ్ని, ఇవి ఈ 9 ఇంటిని కూడా గృహస్థైన వాడు పోషించుకుంటూ ఉండాలన్నమాట. తల్లిని, తండ్రిని, గురువుని, భార్యను, తన బిడ్డల్ని, తన దాసదాసీజనాన్ని, అభ్యాగతిని, అతిథిని, అగ్ని, వీటిని పోషించుకోవడం అనేది ధర్మం, గృహస్థు యొక్క ధర్మం అయ్యా. ఎప్పుడు కూడానే వీటిని కనుక మనం పోషించినట్లయితే ఈ జన్మలోనూ మనకు మంచి ఫలితం వస్తుంది, మనకు తెలియకుండా తర్వాత కూడా ఈ అదృష్టం అనేటువంటిది తర్వాత జన్మల్లో కూడా ఈ అదృష్ట ఫలం మనం అనుభవిస్తూ ఉంటాం. తన ఉదరం నింపుకోవడానికి మాత్రమే వండుకుంటూ సంపాదిస్తూ అనుభవిస్తూ ఉంటే వాడు జీవోత్సవం లాంటి వాడు. దీనులకు, దిక్కులేని వాళ్లకు, గొప్పవాళ్లకు దానం చేయకపోతే వాడు ఆ తర్వాత జన్మలో ఇతరులపై ఆధారపడి అడుక్కొని తినవలసిన పరిస్థితి ఏర్పడుతుందయ్యా. గృహస్థైన వాడు ఇంట్లో తన ఒక్కడే కాకుండా ఉన్న వచ్చిన ఆదాయాన్ని ఇంట్లో ఉన్నవాళ్ళందరికీ చక్కగా పంచి, అతిథులకు, తన ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ పంచి అనుభవించాలయ్యా. ఎవరికి ఏది చేయాలో అవన్నీ కూడా చక్కగా ఇచ్చేయాలి. తర్వాత మంచి నడవడి కలిగి ఉండాలి, దయా కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, దేవతలయందు, అతిథులయందు భక్తి తాత్పర్యంతో ఉండాలి. అలాంటి వాడే ధర్మాత్ముడు అంటారు, అలాంటి వాడినే బ్రాహ్మణుడు అంటారు. రాత్రిపూట మధ్య 2 యామాలు మాత్రమే నిద్రించాలి. అభ్యాగతులు ఎవరన్నా అతిథులు ఇచ్చినా గౌరవించాలయ్యా. తర్వాత క్రూరంగా ఉండటం, పరస్త్రీలతో తిరగటం, విరోధాలు, క్రోధాలు, అబద్ధాలు ఆడటం, ఇతరులకు బాధ కలిగించే మాటలు మాట్లాడటం, గర్వంగా ఉండటం, కపటంగా వ్యవహరించడం, శత్రుభావం, ఈ 9 కూడా గృహస్థు ఎప్పుడు పనికిరావయ్యా. స్నానము, సంధ్య తర్వాతనే జపము, హోమం, వేదపాఠం, దేవపూజన, వైశ్వదేవం, అతిథి సత్కారం, పితృతర్పణం, ఈ 9 కూడా నిర్వర్తించాలి. జన్మ నక్షత్రం ఇవి ఎవరికి చెప్పుకోకూడదు. మనం జన్మ నక్షత్రం, పుట్టిన నక్షత్రాన్ని గురించి చెప్పుకోకూడదు. దాన్ని బట్టి మన గుణగణాలు ఏంటో అవతల వాడికి తెలుస్తాయి. అలాగే మనకు స్త్రీ సంగమాలను గురించి చెప్పుకోకూడదు. మంత్రం ఎవరైనా ఇస్తారు గురువుగారు, అది చెప్పకూడదు. ఇంట్లో ఏదో లోపాలుంటాయి, దోషాలుంటాయి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఇంట్లో దోషాలు బయట చెప్పుకోకూడదు. ఏదన్నా మనం మోసగించామనుకోండి అది చెప్పుకోకూడదు. మన ఆయుర్దాయం కూడా చెప్పుకోకూడదు. మన డబ్బు ఎంత ఉంది చెప్పకూడదు. మనకు అవమానం జరిగినా చెప్పకూడదు. స్త్రీని విషయంలో కూడా స్త్రీలను గురించి చెప్పకూడదు. ఈ 9 చాలా రహస్యంగా ఉంచుకోవాలయ్యా. మనం రహస్యంగా చేసిన పాపాలుంటే అవి మాత్రం చెప్పుకోవాలి. మనకే అప్పులు ఏమైనా లేకపోతే ఆ విషయం కూడా ప్రకటించుకోవాలి. ఇంకా మన యొక్క వంశ గొప్పతనాన్ని చెప్పుకోవచ్చు. మనం ఏమన్నానే అమ్మినవి, కొనేవి, కొనవలసినవి, ఇటువంటి విషయాలు కూడా మనం వాళ్లకు తెలియజేయచ్చు. కన్యాదానాన్ని గురించి కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చయ్యా. తర్వాత దానం అనేది యోగ్యులకు ఇవ్వాలి, స్నేహితులకు ఇవ్వాలి, వినయవంతులకు ఇవ్వాలి, దీనులకు ఇవ్వాలి, అనాథులకు ఇవ్వాలి, ఉపకారం చేసేవాడికి ఇవ్వాలి, తల్లి తండ్రికి ఇవ్వాలి, గురువులకు ఇవ్వాలి. ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. దుర్మార్గులు ఊరిగా వాగుడిపోతులకి మనల్ని స్తోత్రం మీరంతవారు ఇంతవారిని స్తోత్రం చేసే వాళ్ళకి, చోరబుద్ధి కలిగిన వాళ్ళకి, వైద్యుల్లో కూడా దుర్మార్గులైనటువంటి వైద్యులకి, మోసగాళ్ళకి, ధూర్తులకి, దుర్మార్గులకు, ఇలాంటి బందీ పోట్లకి, ఇలాంటి వాళ్లకు దానం చేయకూడదయ్యా. తన సంతానం ఉన్నప్పుడు సర్వస్వం ఉందే, తన సర్వస్వాన్ని దానం చేయకూడదు. సంతానానికి ఉంచాలి కొంత, కొంతవరకే నువ్వు దానం చేసుకోవాలి. నీ పిల్లలకు కూడా కొంత చెందేటట్లుగా మనం చూసుకోవాలి. తర్వాత మన భార్యని ఎవరికి కూడా ఇవ్వకూడదు. మన శరణాగతి పొందితే వాళ్ళని కూడా ఎవరిని విడిచిపెట్టకూడదు. మన దగ్గర ఎవడైనా ఉంచమని డబ్బు ఇంకే సంపదలో ఏదైనా ఇచ్చాడు, అది మనం ఎవడో దాచుకున్నది మన ఇంట్లో ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. కుల వృత్తిని ఎప్పుడు కూడానే మనం మానేసి ఇంకోటి జీవని అనకూడదు. మన ఇంట్లో నిధి ఉంటే అది ఇతరులకు ఇవ్వకూడదు. స్త్రీల యొక్క డబ్బు మనకు అధికారం లేదు, స్త్రీధనాన్ని కూడా ఇవ్వకూడదు. అలాంటి పనులు కనుక కొడుకు కనుక చేస్తే వాడిని చాలా మూఢుడు అని చెప్పి అంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ ఇంద్రియ నిగ్రహం ఉండాలి. సత్యం, శౌచం, అహింస, క్షమ, దానము, దయ, దమము, దొంగిలించకుండా ఉండటం, ఇవన్నీ కూడా ఉండాలి. ఎప్పుడు భార్య వినయంగా ఉండాలి, కొడుకులు వినయంగా ఉండాలి, సోదరులు, మిత్రులు, సేవకులు, తన నమ్ముకున్న వాళ్ళందరూ వినయంగా ఉంటే వాళ్ళ ఇంట్లో అప్పుడు అతడికి గౌరవం వస్తుంది. మద్యం మొదలైనవి తాగటం, దుష్ట సహవాసం, అలాగే పతికి దూరంగా ఉండటం, భర్తకి స్వేచ్ఛగా సంచరించడం, అలాగే అన్యగృహాలలోకి వెళ్ళి ఉండటం, ఇది స్త్రీలకు నిషిద్ధం. ఎవరైనా మంచి చదువుకున్నటువంటి శ్రోత్రియుడు కనుక మన గృహానికి వస్తే ఆ మన ఇంట్లో ఉన్నటువంటి అన్నము మొదలైనటువంటి ఔషధులన్నిట భలే సంతోషిస్తే వాళ్ళ యోగ్యుడు మా ఇంటికి వచ్చాడు, మా జన్మధన్యం అవుతున్నది, వాళ్లకు అటువంటి పండితుడికి మేము ఉపయోగపడుతున్నామని. భ్రష్టుడైనటువంటి బ్రాహ్మణుడు కనుక అన్నం పెడితే అన్నం వేడుస్తూ ఉంటుంది, ఇలాంటి వాడికి నేను ఇవాళ అన్నం కావాల్సి వచ్చింది అని. స్త్రీలు ఎప్పుడు కూడా వేదమంత్రం వినరాదు. వాళ్ళు ముండనం ఎప్పుడు చేసుకోకూడదు. ఒకవేళ చేసుకునివలసి వస్తే జుట్టు బాగా పైకి లాగి రెండంగుళాల వరకు మాత్రమే కత్తిరించవలసి ఉంటుంది. ప్రయాగలో అలాగే చేస్తూ ఉంటారు, వేణిదానం అని చెప్పి చేస్తూ ఉంటారు. త్రివేణి సంగమంలో దంపతులు మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు రాజపుత్రులు బాగా చదువుకున్న వాళ్ళకి, బ్రాహ్మణులకి, వాళ్లకు మాత్రం ఉన్నదే వపనం. పూర్తిగా వపనం చేయకూడదు, వపనం లేకుండా ప్రాయశ్చిత్తం చేయాలి. ఏదన్నా వాళ్ళలో పొరపాట్లు జరిగితే వేదం ఉన్నదే హాయిగా ఏమి కోరిక లేకుండా డబ్బు తీసుకోకుండా చెప్పాలి. వేదాన్ని ఎప్పుడు అమ్ముకోకూడదు. బ్రాహ్మణుడై పుట్టి సదాచారం కలిగి ఉండాలి, కానీ శూద్రాన్నములు భక్షించరాదు. వాళ్ళతో ఒకే ఆసనం మీద కూర్చోవటం కూడా పనికిరాదు. శూద్రుల దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవటం కూడా నిషేధమే. చేత్తో తేనె కానీ, కూర కానీ, పాలు కానీ, పెరుగు కానీ, లవణం కానీ, నెయ్యి, నూనె, వ్యంజనం ఇవి చేతితో వడ్డించకూడదు. నెయ్యి కానీ, పచ్చళ్ళు కానీ ఇవన్నీ కూడా చేతితో వడ్డించకూడదు. ఇవన్నీ కూడా మనమే ఇనుప పాత్రల యందు మాత్రం తినకూడదండి. కంచు పనికొస్తుంది, సత్తు పనికొస్తుంది, వెండి బంగారం విస్తళ్ళు పనికొస్తాయి. కానీ స్టీల్ పాత్రలు బహుశా ఇనువేనేమో, ఇనుప పాత్రలో మాత్రం భుజించరాదు. పానీయాలు కానీ, పాయసం కానీ, భిక్షావస్తువు కానీ, నెయ్యి, లవణం మన చేత్తో కనుక ఎవడైనా ఇస్తే కూడా మనం తీసుకోకూడదు. దేవత్వ దేవుడి సొమ్మును మాత్రమే పంచుకోకూడదు. మనం తీసుకొని తలా కాస్త పంచుకోకూడదు. అలాగే బ్రాహ్మణుల డబ్బును కూడా మనమే తీసుకోకూడదు. అప్పుడు మన వంశాలే నాశనం అయిపోతాయి. భోజనం పెట్టేటప్పుడు, దానం ఇచ్చేటప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళలో వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉంటే మొట్టమొదటి వేద బ్రాహ్మణుడిని గౌరవించాలి. భోజన విషయంలో కానీ దానంలో కానీ ఆ పండితుడు ఎవడా అని చూడాలి ఉన్నవాళ్ళలో. ఇప్పుడు మన వేద సభలు జరిగేటప్పుడు కూడా అందరిలో ఎవడు బాగా చదివాడా అని చెప్పి మనం చూస్తాం. యజ్ఞయాగాదులు చేసి విద్యారణ్య పండితులుంటే ముందు వాళ్ళకు గౌరవిస్తాం. తర్వాత ఈ జటాపాఠులకు, ఘనాపాఠులకు, తర్వాత క్రమపాఠులకు, తర్వాత మూలం చదువుకున్న వాళ్లకు, ఈ తర్వాత మిగిలినటువంటి వాళ్లకు మనం సన్మానాలు చేస్తూ ఉంటాం. వేద పండితుడిని ఎప్పుడు కూడా తిరస్కరించి ఇతరులకు దానాలు, ధర్మాలు, భోజనాలు, అతిథి మర్యాదలు చేయకూడదు. ముందు అతన్ని గౌరవించి తర్వాత ఇతరులకు చేయాలి. మాట ఎప్పుడూ తప్పకూడదు. వాగ్దానం చేసిన తర్వాత, తర్వాతనే యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞశేషం అన్నం, తర్వాత అతిథి తిన్న తర్వాత మిగిలినటువంటి అన్నం కనుక తింటే మనకు మంచి శ్రేయస్సు కలుగుతుంది. బ్రాహ్మణులు స్నానం చేసి పితరులకు నీటితో తర్పణం విడుస్తూ ఉండాలి. దానివల్ల శ్రాద్ధక్రియ చేసిన ఫలితం వస్తుంది. కనీసం బ్రాహ్మడైన వాడు తన ఇంట్లో నెలకు ఒక్క బ్రాహ్మడికైనా భోజనం పెడుతూ ఉండాలి. తర్వాత యజ్ఞం చేస్తుంటాం, మహిళ వచ్చింది, పురుడు వచ్చింది, వాడికి ఉండదు, దీక్ష తీసుకుంటాడు. యజ్ఞం చేసేవాడికి, యజ్ఞంలో పాల్గొన్నవాడికి, యజ్ఞం చేయించే ఋత్విక్కులకి, తర్వాత పూర్వం వెళ్ళి గురుకులాలలో చదువుకుండేవాళ్ళు బ్రహ్మచారులు వాళ్ళకి ఈ పురుడు సూతకాలు ఇలాంటి మహిళలు ఉండవు. వాళ్ళకు కంకణం కడతారు, ఆ కంకణం కడితే ఉండదు. తర్వాతనే భుజించడం ఎప్పుడు కూడానే తలకు గుడ్డ దుట్టుకొని తినకూడదు, చెప్పులు తొడుక్కొని కానీ తినకూడదు. అలాగే దక్షిణపు దిక్కు ముఖం పెట్టి తినకూడదు, తూర్పు ఉత్తరము అటువంటి ముఖాలు శ్రేయస్సు బాగా భోజనానికి. ఆ తర్వాత భోజన సమయంలో చెబుతున్నాడు బ్రాహ్మణుడేమో చతురస్రాకార మండలం నీళ్లు వేసి చతురస్రాకారంలో మండలం చేయాలి ఆ పాత్ర క్రింద బ్రాహ్మణులైనటువంటి వాళ్ళకి. అలాగే క్షత్రియుడికి త్రికోణాకారంలో చేయాలి మండలం వేసి దాని మీద కంచమో విస్తరో వేసుకోవాలి. అలాగే వైశ్యుడు గుండ్రటి మండలం చేయాలి నీళ్లు వేసి దాని మీద కంచం కానీ విస్తరి కానీ వేసుకోవాలి. శూద్రుడికి మండలం అవసరం, నీళ్లు చల్లాలి, ప్రోక్షణ చేయాలి. ప్రోక్షణ చేసి దాని మీద మనం ఒళ్ళో పెట్టుకొని భోజనం చేయటం కానీ, అలాగే వస్త్రమునందు పెట్టుకొని చేయటం, ఆసనాల మీద కూర్చొని చేయటం, శయ్య మీద కూర్చొని చేయటం, మల విసర్జనం చేసి వచ్చి స్నానం చేయకుండా కాళ్ళు కడుక్కోకుండా భోజనాలు చేయటం, ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర విరుద్ధములైనటువంటివి. అయితే ఒక్కటి మనకు ధర్మం ఏమిటంటే, ధర్మశాస్త్రాలు చదువుకున్న వేద పండితుడు ఉంటాడే వాడు చెప్పిందే మనకు ధర్మం. నల్లటి వస్త్రాలు ఎప్పుడూ ధరించకూడదు, పనికిమాలినటువంటి శపథాలు నిర్వర్తించేవి చేయాలి కానీ చెయ్యనేటువంటి శపథాలు పనికిరావు. కొన్ని సందర్భాలలోనే శపథాలు చేయవచ్చు, స్త్రీల విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, గోవుల విషయంలో కానీ, గోవులకు తిండి విషయంలో కానీ, డబ్బు క్షయమవుతుంటే కానీ, బ్రాహ్మణులకు ఏదైనా ఉపకారం చేయవలసి వస్తే అప్పుడు శపథాలు చేయవచ్చు, తప్పేమీ లేదు. మనం ముఖ్యంగా మన యొక్క ఆత్మని మనం మనస్సును నిగ్రహించుకోవాలి, క్షమ ఓర్పు అనేటువంటిది కలిగి ఉండాలి. అలాంటి వాడికి మోక్షం తప్పనిసరిగా వస్తుందయ్యా. ఇవేమీ లేకపోయినా కాశీలో సహజంగానే ముక్తి లభిస్తుంది. అక్కడ విశ్వేశ్వరుని మనం సేవించడమే యోగం అయ్యా. కాశీలో కాశీలో నివసించడమే తపస్సయ్యా. ఉత్తరవాహిని గంగలో స్నానమే యమము నియమము. ఇవేమీ లేకపోయినా కాశీలో గంగలో స్నానం చేస్తూ కాశీలో ఉంటూ విశ్వేశ్వరుని కనుక సంశీలించినట్లయితే ఇవన్నీ అక్కడ సిద్ధిస్తాయి. విశ్వేశ సంశీలనమేవ యోగ తపశ్చ విశ్వేశ పురీ నివాస వ్రతాని దానం నియమాయమశ్చ స్నానం జుపద్యం యదుదగ్వహాయం. న్యాయంగా డబ్బు సంపాదించినవాడు, పరబ్రహ్మ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు, అతిథి అభ్యాగతుల్ని సేవించేవాడు, సత్యం పలికేటువంటి వాడు, అలాగే అలాంటి పితృదేవతలకు చక్కగా శ్రాద్ధములు నిర్వర్తించేటువంటి గృహస్థు కాశీలో తప్పనిసరిగా ముక్తుడవుతాడు. ఈ లక్షణాలు లేకపోతే కాలభైరవుడి యొక్క ఆజ్ఞానుసారం రుద్రపిశాచ అనుభవం తర్వాత ముక్తిని పొందుతాడు. కాశీలో ఉండేటప్పుడు మనం దీనులకి, గుడ్డి వాళ్ళకి, పాపం ఆర్తులకి, భిక్షుకులకు విశేషంగా అన్నదానం చేస్తూ ఉండాలి. గృహస్థు ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి, అప్పుడు అతను ముక్తికి పాత్రుడవుతూ ఉంటాడు. ఈ సదాచారం ఎవరికైతే ఉంటుందో కాశీనాథుడు విశ్వనాథుని యొక్క అనుగ్రహం చేత అతనికి కాశీప్రాప్తి కలిగి తద్వారా తారకమంత్రోపదేశాన్ని పొంది తద్వారా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు. కాశీని ఎవడైతే సేవిస్తాడో అన్ని తీర్థాలు సేవించినట్లే అన్ని యజ్ఞములు కూడా అతడు చేసినటువంటి వాడి కింద లెక్కే. పెద్దతనం వచ్చేసింది, గృహస్థాశ్రమం ఈ రకంగా గడిపే వార్ధక్యం వచ్చింది, వానప్రస్థం స్వీకరించాలి. మనవడు పుట్టాడు, ఇంకా ఈ భోగాలన్నీ, గ్రామ్య భోగాలన్నీ వదిలేసేయాలి. భార్యా పోషణ అంతా కూడా పుత్రుడికి అప్పగించి హాయిగా వెళ్ళిపోవాలి మనం వనాలకి. లేదంటే భార్య కూడా వచ్చేట్లయితే ఆమెతో కూడా తీసుకొని వెళ్ళవచ్చు. ఇప్పుడు వనాలలో వెళ్ళి మనం ఉండలేము. కాశీ మొదలైన తీర్థాలలో క్షేత్రాలలో ఉండటమే ఇప్పుడు వానప్రస్థం. లేదు ఇంట్లో ఉండి కూడా సంగము లేకుండా నిస్సంగుడై ఏ విషయాలు అన్ని విషయాలలో ఉదాసీనంగా ఉంటూ ఉపేక్షాభావంతో ఉంటూ కూడా మన యొక్క ఈ వానప్రస్థాన్ని మనం స్వీకరించవచ్చయ్యా. ఈ అడవికి వెళ్ళినప్పుడుందే నార వస్త్రాలు ధరించాలి. అగ్నిహోత్రం మాత్రం ఉంటుంది సన్యాసం ఆశ్రమం దాకా. వానప్రస్థంలో కూడా అగ్నిహోత్రం తప్పనిసరిగా బ్రాహ్మడికి ఉంటుందయ్యా. నివ్వరి ధాన్యం అంటే మునులు ఏ అన్నం తింటారో వాళ్ళు తినేవి కందమూలాదులు, అవి వాళ్ళు తినేటువంటి అన్నమే మాత్రమే మనం కూడా తినాలి వానప్రస్థంలో. రెండు పూట్లప్పుడు గృహస్థుగా త్రికాల స్నానం, వానప్రస్థుడి ఉదయం సాయంకాలంలో స్నానం చేయాలి. కూరలు కందమూలాలు వాటితోనే పంచయజ్ఞాలు చేయాలి, అక్కడేమీ అన్నం ఉండటం కుదరదు కాబట్టి. తర్వాత నీరు కందమూలాలు పండ్లతోటే భిక్షం ఇవ్వాలి. భిక్షుకుల్ని అతిథుల్ని కూడా సంతోషపెడుతూ ఉండాలి. వానప్రస్థంలో దానాలు స్వీకరించకూడదు, తను దానములు ఇస్తూ ఉండాలి. ఇంద్రియములను జయించి అధీనంలో ఉంచుకోవాలి, వేదాధ్యయనం చేస్తూ ఉండాలి. వివాహం ఇప్పుడు వస్తుంది అగ్ని, ఆ అగ్నిలో రోజు కూడా హోమాలు కూడా చేస్తూ ఉండాలి. మాంసభక్షణం మధుసేవనం పనికిరాదు. ఈ మునులు తినేటువంటి నీవర్య ధాన్యం మొదలైనటువంటి అన్నం కూడా ఆశ్వీజ మాసంలో పని త్యజించాలి వానప్రస్థంలో ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడు గ్రామ్యములైనటువంటి పండ్లు కందమూలాలు తర్వాత ఇవన్నీ కూడానే నాగలితో దున్ని పండినటువంటి ధాన్యాలు ఇవి కూడా తినటానికి వీల్లేదు. ఈ వానప్రస్థంలో ఉన్నప్పుడు ఒకరోజు ఇట్లా మనమే ఒక నెలకి, మూడు నెలలకి, ఆరు నెలలకు, సంవత్సరానికి సరిపడే అన్నము ఫలమూలాదులు ముందుగా సంగ్రహించి పెట్టుకోవాలి. ప్రతిరోజు నక్తంపూట భోజనం, రాత్రిపూట భోజనం చేయటం మంచిది, లేదా రోజు విడిచి రోజు భోజనం చేయటం, పగటి ఎందు ఆరో కాలం అంటే సాయంకాలం సమయంలో చేయటం మంచిది, లేదా చాంద్రాయణ వ్రతాలు 15 రోజులకోసారి భోజనములు, నెలకు ఒకసారి భోజనం చేస్తూ మిగిలిన సందర్భాలు పండ్లు అపాలు ఇలాంటివి తీసుకుంటూ మనమే ఈ వానప్రస్థంలో ఉంటూ శరీరాన్ని బాగా శుష్కింపజేయాలయ్యా. దేవతలకు పితృలకు మాత్రం తర్పణాలు విడిచిపెట్టకూడదు. అగ్ని ఉన్నదే తన ఎందే ఉంచుకోవాలి. గృహం ఇల్లు అనేది అతనికి ఉండకూడదు వానప్రస్థంలో ఉండేవాడికి. ఎవరైతే ప్రాణం ఉండాలి కాబట్టి అడవి ఆ వనాలలో ఉండే తాపసుల వల్ల కానీ, వనవాసీలైన బ్రాహ్మణుల నుండి కానీ మనం భిక్షం స్వీకరించాలి, లేదా మనం వనంలో ఉంటే దగ్గరలో ఉండే గ్రామానికి వెళ్ళి మంచి సజ్జనులు ఎవరైతే ఉంటే వాళ్ళ ఇంట్లో మనం రోజు 8 ముద్దలు మాత్రమే తెచ్చుకుని తినాలి. ఇది వానప్రస్థుడైన వాడు ఇలా ఉండాలి. ఇది మొట్టమొదటి బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థం, తర్వాత వానప్రస్థం, చివరికి సన్యాసాశ్రమం అయ్యా. ఈ వానప్రస్థంలో వనంలో ఉండమన్నాం, ఇక చివరికి జీవితం 4వ అంకంలోనికి వచ్చేసేసాం. ఇక సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసం స్వీకరించాలి. అయితే పెళ్లి చేసుకొని కొడుకుల్ని కానీ పితృరుణం తీర్చకుండా, యజ్ఞాలు చేయకుండా సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు అధోగతి పాలవుతారు. మళ్ళీ జగద్గురువుల విషయం మినహాయింపండి, వాళ్ళు వేరు, వాళ్ళ వైరాగ్యం వేరు, వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య విశేషం వేరు, వాళ్ళకి ఆ యొక్క ఆ పట్టుదల ఉన్నది, ఆ నిగ్రహం ఉన్నది, వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మిగిలినటువంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు, మామూలు వాళ్ళు కనుక చేసుకుంటే మధ్యలో భ్రష్టులయ్యేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. అందువల్ల చెబుతున్నాడు అన్నమాట. అక్కడెక్కడో వాళ్ళు తిరుగుతూ ఉంటారు, దేశమంతా తిరుగుతుంటే ఎక్కడో ఒక్కడు లభిస్తాడు. ఎంతమందినో వాళ్ళు పరీక్షించి ఆ తమ యొక్క తర్వాత వారసుల్ని తీసుకుంటారు. వాళ్ళు మాత్రం మన జగద్గురువులందరూ కూడానే శంకరుడికి సంబంధించినటువంటి జగద్గురువులందరూ కూడా బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యాసాశ్రమానికి వచ్చిన వాళ్ళు. ఆ వైరాగ్యం అందరికీ ఉండదు, 100 కోటికి అదిగో ఆ సింహాసనాన్ని అధిష్ఠించే యోగ్యత గల వాళ్ళకే వస్తుంది. ఇది మిగిలినటువంటి వాళ్ళ విషయం, మనం చెప్పేటువంటి విషయం. సన్యాసి ఎప్పుడు కూడా ఏ ప్రాణికి కూడానే భయాన్ని కలిగించకూడదు. మనం సమస్త ప్రాణిలోకం కూడా అతనికి అభయం ఇస్తూ ఉంటుంది. ఇంకా అగ్ని ఉండదు, ఇంట్లో ఉండడు అతడు, ఒక్కడే ఉంటూ ఉంటాడు. కేవలమే ప్రణవాన్ని జపిస్తూ మోక్షామునకు ప్రయత్నం చేయాలి. రోజుకి 10,000 12,000 ప్రణవ జప ఓంకారం చేస్తూ ఉండాలి అతడు. ప్రణవాన్ని చేస్తూ ఉండాలి, మోక్షం కొరకు అతడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏదో భిక్ష కొరకు మాత్రమే గ్రామాలకు వెళ్ళాలి, నేను జీవించాలని కానీ మరణించాలని కూడా అతడు కోరుకోకూడదు. సమయం కొరకు ప్రతీక్షిస్తూ ఉండాలి. దేని ఎందు మమకారం పనికిరాదు. అంతా ఈ జగత్తులో అందరిపైన సమదర్శిత్వం ఉండాలి. అంతర్ని కూడా పరమాత్మ స్వరూపంగా భావించాలి. చెట్టు యొక్క మొదట్లో ఉంటూ ఉండాలి. తర్వాత సర్వత్ర మమతా శూన్య సర్వత్ర సమతాయుత వృక్షమూల నికేతశ్చ ముముక్షురిహ శప్యతే శిష్యతే. తర్వాతనే ధ్యానం, శౌచం, భిక్ష, జనులు లేని చోట్ల నివాసం, ఇవి ముఖ్యంగా యతి యొక్క ధర్మాలు. ప్రతి యతి ఎప్పుడూ కూడా చాతుర్మాసంలో ఒకే చోట ఉండాలి, విహరించకూడదు. అప్పుడు వర్షాలు ఇవి పడి భూమిలో ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవులన్నీ కూడా పైకి వస్తూ ఉంటాయి. ఇతడు కనుక తిరుగుతూ ఉంటే ప్రాణిహింస జరుగుతూ ఉంది. ఆ కారణంగా ఈ చాతుర్మాసం 4 రోజులు కూడా ఒకే చోట ఉండవన్నారు యతుల్ని. ఒక్క కాశీలో మాత్రం ఉండవచ్చు, అక్కడ మాత్రం ఈ నియమం లేదు. అక్కడ 8 సంవత్సరాలైనా ఉండవచ్చు, మిగిలినటువంటి చోట ఉన్నటువంటి వాళ్ళు చాతుర్మాసంలో మాత్రమే తిరగకుండా ఉండాలి. చాతుర్మాసం తర్వాత ఎప్పుడు యతులు తిరుగుతూ ఉండాలి. జగద్గురువులందరినీ వదిలేసేయండి మన త్రిమతాలకు సంబంధించి, మిగిలినటువంటి వాళ్ళందరూ చాతుర్మాసం తప్ప తిరుగుతూ ఉండాలి. చాతుర్మాసంలో మాత్రం ఒకే చోట ఉండాలి. కాశీలోనే చాతుర్మాస్యమే కాదు, ఎన్ని సంవత్సరాలైనా అక్కడే కదలకుండా ఉండవచ్చు. అది ఒక్కటి మాత్రం ఎగ్జంప్షన్ కాశీ. వాళ్ళు వస్త్రంలో నీటిని కూడా వడగట్టుకుని త్రాగుతూ ఉండాలి సన్యాసులు. ఉద్వేగంగా మాట్లాడకూడదు, ఎవరిపైన కోపం పనికిరాదు, ఎక్కడా దేని మీద మన కోరిక ఉండకూడదు, ఎక్కడ స్థిర నివాసం పనికిరాదు. ఇంకా ఎవరు తనకు సహాయం అవసరం లేదు, తనకు తానే సహాయుడిగా ఉండాలి. ఇంద్రియములు జయించాలి, గోళ్ళు అలాగే జుట్టు ఇవన్నీ కూడా పెంచుకోవాలి. ఎప్పుడు కూడా పరమాత్మ ధ్యానంలో ఉంటూ ఉండాలి. పసుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి, చేతిలో దండం ఉండాలి, భిక్షాన్నం మాత్రమే తినాలి. తనకు పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకోకూడదు. సొరకాయతో తయారు చేసి సొరకాయ బూరలు, చెక్కవి, మట్టివి, వేణుపాత్రలు వీటిలోనే తినాలి. మంచినీళ్ళు త్రాగాలి. బంగారం, వెండి మొదలైనటువంటి ఈ సప్తధాతువుల యొక్క పాత్రలు ఉపయోగించకూడదు. స్త్రీని మాత్రం కాముక భావంతో చూచాడా 2 కోట్ల బ్రహ్మకల్పాలు వాడు కుంభీపావకంలో పడిపోతాడు ఆ సన్యాసి. రోజుకు ఒక్క పూటే భోజించాలి. భోజనంలో కూడా షడ్రసోపేతమైన భోజనం పనికిరాదు. స్వల్పాహారం తీసుకోవాలి, ఏకాంతంగా ఉంటూ ఉండాలి, ఇంద్రియములు జయించాలి. దేనిపైన రాగద్వేషములు పనికిరావు. అలాంటి యతి మోక్షాన్ని పొందుతాడు. అటువంటి యతి గనక మన ఇళ్లకు వచ్చి ఒక్క క్షణకాలం ఉన్నా ఆ గృహస్థు ధన్యుడవుతాడు. ఒక్క రాత్రి మన ఇంట్లో గనక ఉన్నట్లయితే ఆ గృహస్థు జన్మ ప్రభుత్తి సంపాదించిన పాపం అంతా కూడా క్షయమవుతుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా సంసారం అనిత్యమైంది, ఈ ఆయువు పరిగెత్తుతూ ఉంటుంది దినదినము, ఏ రోజు పోతామో తెలియదని ఉండేది ఏమిటయ్యా అంటే పరమాత్మ నిత్యం, సంసారం అనిత్యం. ఈ విషయం గ్రహించి మనమే పరమాత్మ యందు దృష్టి నిలిపి ముక్తి కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలయ్యా. భిక్షాపాత్ర లేకుండా కరమునందే కనుక స్వీకరిస్తే యతి ఇంకా అతని యొక్క గొప్పతనం చెప్పడానికి వీళ్ళ కరపాత్రే స్వామిజీ. ఆయనకు చెయ్యే పాత్ర, ఆ చేతి అందే పెట్టుకొని అదే ఆహారంగా తీసుకుండేవారు కరపాత్రే స్వామిజీ. కరపాత్రే స్వామిజీ కాశీలో అనేక లింగములు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కనుగొనడానికి కానీ దేవాలయాలు ఉద్ధరించడానికి కానీ చాలా కృషి చేశారు. వారి ఆశ్రమాలు 3-4 చోట్ల ఇప్పటికీ ఉన్నాయి, చక్కగా పనిచేస్తూ అక్కడ వేద విద్యార్థులు అవన్నీ ఉన్నారు. కాశీ విశ్వనాథుని మందిరం కూడా ఆయన ప్రత్యేకంగా నిర్మాణం చేశారంటే అందరూ తాకడానికి వీల్లేదు. అక్కడ మంత్రాలు యంత్రాలతో బాగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి, చాలా ఆచారంగా ఉంటూ ఉంటుంది. వ్యక్తిగత విశ్వనాథ కాశీలో 4 ఉన్నాయి విశ్వనాథ మందిరాలు. ఇప్పుడు మనం అందరం చూపించేది అసలైనటువంటి విశ్వనాథుడి యొక్క మందిరం, అహల్యాబాయి ప్రతిష్ఠించినటువంటి లింగం. ఏది మహమ్మదీయుల కాలంలో భ్రష్టమైతే అహల్యాబాయి అజ్ఞానవాపిలో ఉన్నటువంటి లింగాన్ని ఆమె కలలో కనిపించి స్వామి చెప్పడం వల్ల ప్రతిష్ఠ చేసింది. అందువల్ల ఇది ప్రశ్న మనం అందరం చూచేది. ఇది కాకనే జ్ఞానవాపి గేటు దగ్గర 4వ గేట్ అంటాం, అక్కడ పూల మార్కెట్ ఉంది. దానికి కొద్దిగా యువతల ఆది విశ్వేశ్వర మందిరం అని, అది అక్బరు ఆస్థానంలో ఉండేటువంటి ఒకతను దాన్ని ఆ దేవాలయాన్ని నిర్మించాడు. ఆది విశ్వేశ్వర మందిరం అని ఒకటి ఉన్నది. అప్పుడు ఈ ప్రథమంలో ఉండే లింగం కాదు, తర్వాత అది వేరే లింగం, అక్కడ ఒకటి ప్రతిష్ఠ జరిగింది. ఇది కాకనే మనకు బిర్లా యూనివర్సిటీలో బిర్లా విశ్వనాథుడు ఉన్నాడు. బిర్లా గారు కూడా కాశీ విశ్వనాథ మందిరం ఒకటి యూనివర్సిటీలో ఇచ్చేశారు, అది కూడా చాలా బాగుంది. కరపాత్రే స్వామిజీ కూడా అనే విశాలాక్షి మందిరానికి ఎనుకు భాగంలో వ్యక్తిగత మందిరం అని చెప్పి అంటే వారు ప్రతిష్ఠ చేశారు, అది కూడా అక్కడ ఉన్నదన్నమాట. ఆ రకంగా 4 విశ్వేశ్వర మందిరాలు ఉన్నాయి. అసలు కొంతకాలం మరి ఈ లింగమే లేని పరిస్థితి ఏర్పడింది మహమ్మదీయుల పరిపాలన. అటువంటప్పుడే లోలార్క కుండ దగ్గర కూడా ఒక ఇంట్లో చూపించి అప్పుడు విశ్వేశ్వరుడుగా దాన్ని ఆరాధించారు. అట్లా కూడా జరిగింది, కొన్ని చోట్ల జరిగింది కాశీలో అని చెప్పి ఈ రకంగా చెప్పి, ఈ రకంగా ఈ 4 ఆశ్రమాలు సేవించాలి. ఈ సుఖ దుఃఖములు, ఈ శీతోష్ణములు, రాగద్వేషాలు, ఈ ద్వంద్వములన్నిటినీ కూడా మనం అతీతులంగా ఉండాలి. తామరాకు పైన నీటి బొట్టులాగా దేనిపైన సంఘము లేకుండా సంఘ పరిత్యాగం చేసి నిస్సంగులమై ఉండాలి. అలాంటి వాళ్ళు బ్రహ్మమయులైపోతారు, పరబ్రహ్మ ఐక్యాన్ని పొందుతారు. వేదములు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భాష్యాదుల జ్ఞానం, బ్రహ్మచర్యం, తపస్సు, దమము, శ్రద్ధ, వ్రత ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానానికి హేతువులు. ఆత్మజ్ఞానం లేకపోతే మనకు మోక్షం లేదు. ఆత్మజ్ఞానం కావాలంటే ఇవన్నీ చేయాలి మనం, వేదాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భాష్య శ్రవణం ఇవన్నీ, బ్రహ్మచర్యం, తపస్సు, దమం. అన్ని ఆశ్రమాలు వారు కూడా ఆత్మను గురించి తెలుసుకోవాలి, పరమాత్మను గురించి బ్రహ్మ విచారం చేయాలి. బ్రహ్మజ్ఞానమును గురించి అందరం విచారం చేస్తూ ఉండాలి, చెబుతూ వినాలి. దాని విన్నది కేవలం వినడమే కాదు, విన్న తర్వాత శ్రవణం, మననం, నిధిధ్యాసలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని మననం చేయాలి, వాటిని నిధిధ్యాసలు చేస్తూ ఉండాలి. ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి లభిస్తుంది. యోగం కనుక లేకపోతే ఆత్మజ్ఞానం కలగదయ్యా అని చెప్పి చెబుతూ యోగాన్ని గురించి కూడా కొద్దిగా చెబుతున్నారండి. సంగ్రహంగా దాని గురించి కూడా చెప్పుకుందాం. ఇంకా తర్వాత దివోదాసు యొక్క చరిత్రలోనికి వెళ్ళిపోతాం. ఈ యోగం అభ్యాసం వల్ల మాత్రమే, నిరంతర అభ్యాసం వల్ల మాత్రమే ఒక దృఢమైన పట్టుదల ఉండాలి. నిరంతర అభ్యాసం చేస్తేనే యోగం అనేది సిద్ధిస్తుందయ్యా. ఏదో దానాలు వ్రతాలు చేసినా, తపస్సు చేసినా, యజ్ఞాలు చేసినా, అరణ్యంలో ఉన్న అనేక గ్రంథాలు చదివినా, పద్మాసనాదులు వేసి నా ముక్కు పైన దృష్టి నిలిపి ఏదో ధ్యానాలు చేసినా, శౌచ్యంగా ఉన్నా, మౌనంగా ఉన్నా, మంత్రాలతో ఆరాధన చేసినా యోగసిద్ధి మాత్రం లభించదయ్యా. మనం ఎన్ని విఘ్నాలు కలిగినా లెక్క చేయకుండా దృఢమైనటువంటివి, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో మనం అభ్యాసం చేయటం వల్ల మాత్రమే యోగం అనేది సిద్ధిస్తుంది. అలాంటి యోగులున్నారే, తన యొక్క ఆత్మలో ఐక్యమైపోయి తమ ఆత్మయందు తామే క్రీడిస్తూ ఆత్మారాములుగా వాళ్ళు విహరిస్తూ ఉంటారు. ఆత్మతృప్తుడు ఉంటాడే తన యందు తానే తృప్తి నందువాడు, వాడు తప్పనిసరిగా ఆత్మారాముడైనటువంటి వాడు యోగసిద్ధిని పొందుతాడయ్యా, తేలిగ్గా పొందుతాడు. అంటే యోగీంద్రుడైన వాడు దేనిని కూడా తనకంటే భిన్నంగా చూడకూడదు, సర్వము కూడా తను పరమాత్మనే, ఈ జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి భావనతో చూడాలయ్యా యోగీంద్రుడైనటువంటి వాడు. వాడు ఆత్మారాముడై బ్రహ్మస్వరూపుడైపోతాడు, తాను బ్రహ్మ అయిపోతాడు, అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితికి వెళ్తాడు. అసలు యోగం అంటే ఏమిటంటే, యోగం అంటే యోగశ్చిత్త వృత్తి నిరోధక అని మనస్సుకు సంబంధించినటువంటి ఆ రకరకాల మనోవృత్తులన్నిటినీ నిరోధించడమే యోగము అన్నారు. ఈ మనస్సు బాహ్యమైన విషయాలపైకి వెళుతూ ఉంటుంది, దాన్ని అంతర్ముఖం చేయటమే యోగము అన్నారు. ఇంకా కొందరు ఏమన్నారంటే, సంయోగస్థు ఆత్మ మనసోహ యోగ ఇత్యుచ్యతే బుధై, ఈ మనస్సును తీసుకొని వెళ్ళి ఆత్మలో లీనం చేస్తాం, ఆత్మని పరమాత్మలో లీనం చేస్తాం, నిర్గుణ నిరాకార పరబ్రహ్మలో లీనం చేస్తాం, దాన్ని కూడా యోగము అని చెప్పి అన్నారు. అంటే ఏంటి, ముఖ్యంగా సంకల్పములన్నిటినీ లేకుండా చేసుకోవాలి మనస్సులో, ఆ కోరికలు ఆ ఆలోచనలు ఏవి లేకుండా నిరోధించుకోవాలి, నిగ్రహించుకోవాలి, బయట ప్రపంచం మీదకి మనస్సు వెళ్లకుండా చూసుకోవాలి, ఇంద్రియాలన్నిటినీ కూడా అంతర్ముఖం చేసుకోవాలి, మనస్సుతో సహా అన్నీ అంతర్ముఖం చేసుకోవాలి. అంతర్ముఖం చేసుకొని ఈ యొక్క మన యొక్క సంబంధించినటువంటి ఇంద్రియ అన్నిటినీ కూడానే మనస్సునందు మనం ఆరోపణ చేయాలి. ఈ మనస్సును ఏం చేయాలి అంటే ఆత్మయందు లగ్నం చేయాలి, ఈ ఆత్మని పరమాత్మయందు లీనం చేయాలి, అది యోగం అని చెప్పి నేను అనిపించుకుంటూ ఉంటుందయ్యా. ఈ మనస్సులో రకరకాల వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి, సంకల్పాలు వస్తూ ఉంటాయి, ఇది నిరోధించకుండా యోగం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధించదు. అంటే ముందు మనస్సు మననే వ్యాపార ఏ పని చేయకుండా ఏ ఆలోచన లేని పరిస్థితి, దాన్ని వ్యాపారము లేని పరిస్థితి, వ్యాపార విహీనం చేయాలి ముందు మనస్సుని. ఆ తర్వాతనే మన క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మలో ఏకం చేయాలి, ఈ మనస్సును తీసుకుని వెళ్ళి మన క్షేత్రజ్ఞుడైనటువంటి క్షేత్రంలో ఉండేటువంటి ఆ పరమాత్మ యందు మనం ఏకం చేయాలి. వాడే ముక్తుడు అంటాం, వాడే యోగి అంటాం. మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే, మన ఈ పంచేంద్రియాలు ఉన్నాయి, కన్నులు బయట విషయాలు చూస్తున్నాయి, చెవులు బయట విషయాలు వింటున్నాయి, నోరు కూడా బయట విషయాలపైకి ఆసక్తి కనిపిస్తూ ఉంది, ఈ చేతులు కాళ్ళు అంతా బాహ్యంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ బాహ్యంగా ప్రవర్తించే వాటిని అంతర్ముఖంగా ప్రవర్తించుకోవాలి, మన ఇంద్రియాలన్నీ అంతర్ముఖం కావాలి, బుద్ధి మొదలైనవి కూడా అంతర్ముఖం చేసుకోవాలి. మన యొక్క ఈ అంతరింద్రియముల యొక్క ప్రవృత్తి అంతా కూడానే మనస్సులోనే లగ్నం చేయాలి, ఆ మనస్సునేమో ఆత్మయందు లగ్నం చేయాలి. చివరికే ఏ ఆలోచనలు, ఏ సంకల్పాలు, ఏ వికల్పములు లేనటువంటి ఆ మనస్సును ఉన్నదే, ఆ తర్వాత ఆత్మయందు లగ్నం చేసిన తర్వాత ఏ భావములు ఉండవు, ఏ సంకల్పాలు ఉండవు, అలాంటి క్షేత్రజ్ఞుడైనటువంటి ఆత్మను మళ్ళీ బ్రహ్మయందు లగ్నం చేయాలి. ముందేమో మనస్సును, ఇవన్నీ కూడా మనస్సు యందు లగ్నం చేయాలి, ఈ మనస్సును ఆత్మయందు లగ్నం చేయాలి, ఈ ఆత్మను తర్వాత పరబ్రహ్మయందు పరమాత్మయందు లగ్నం చేయాలయ్యా, అదే ఆ పరిస్థితి కావాలి, దాన్నే యోగం అని చెప్పినట్టుంటారయ్యా. తర్వాత ఇది ఇదే ధ్యానము, ఇదే యోగం అంటూ ఉంటారు. మనం మనకు బ్రహ్మ అనేటువంటి వాడు మన వాక్కులకు కానీ మనస్సుకు కానీ గోచరమయ్యేటువంటి వాడు కాదు, వాంగ్ మనస్సులకు అతీతుడైనటువంటి వాడు. అలాంటి ఆ పరబ్రహ్మనే నిత్యము కూడా ఈ రకంగా మనం అభ్యాసం చేస్తూ మనంతటా మనం స్వయంగా తెలుసుకోవాలి. ఎవరో చెబితే తెలిసేది కాదు, అది అప్పుడు అనుభవంలోనికి రాదు, అపరోక్ష జ్ఞానం రాదు, అది స్వయంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు గాలి వస్తూ ఉంటే నీరు అసలు కదలకుండా ఉండదు, అలాగే ఎప్పుడు కూడా చిత్తం స్థిరంగా ఉండదు. గాలి వల్ల నీరు కదలకుండా నిశ్చలంగా ఉండలేనట్లే మన శరీరంలో వాయువు ఉన్నది, ప్రాణవాయువు ఉన్నది. ఈ వాయువుని నిరోధించకపోతే మనస్సు స్థిరంగా ఉండదు. అంటే వాయువును నిరోధిస్తే ఏమవుతుందంటే మనస్సు ఏకాగ్రత వస్తుంది, మనస్సు వాటిపైకి వీటిపైకి వెళ్లకుండా ఉంటుంది. ఉండాలంటే మనం ఏం చేయాలంటే వాయువుని నిరోధించాలి, దాన్నే ప్రాణాయామము అన్నారు వీరు. షడంగ యోగం అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అందులో ఆరు మాత్రమే తీసుకొని, ఒకటి ఆసనం, రెండవది ప్రాణాయామం, మూడవది ప్రత్యాహారం, నాలుగవది ధారణ, ఐదు ధ్యానం, ఆరు సమాధి. ఈ షడంగ యోగాన్ని ఇక్కడ కాశీఖండంలో ప్రవచనం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనస్సు స్థిరంగా నిశ్చలంగా ఉండాలంటే మనం వాయువుని నిరోధించాలి. గాలిని నిరోధించడానికే మనం అంటే ఏంటి, ఈ వాయువుని నిరోధించడం కొరకే మనం ఈ షడంగ యోగం అనేటువంటిది చేస్తూ ఉండాలయ్యా. ఇప్పుడు ముఖ్యంగా మనం ఉన్నదే మంచి ప్రదేశం చూసుకోవాలి. యోగాభ్యాసం చేసేటువంటి వాడు మంచి ప్రదేశం చూసుకోవాలి. అక్కడే దుర్వాసనలు వచ్చే చోట, అపవిత్రమైనటువంటి స్థలాలలో, అగ్నులు, తర్వాత శబ్దాలు, జలము ఇవన్నీ దగ్గరలో ఉన్నటువంటి చోట కాకుండా ప్రశాంతంగా పవిత్రంగా హాయిగా నిశ్చలంగా మనస్సు ఉండటానికి వీలుగా ఉండేటువంటి ఒక వాతావరణంలో యోగం అనేది అభ్యాసం చేయాలి. బాగా భోజనం చేసిన తర్వాత పనికిరాదు, భుక్తాయాసంతో చేయకూడదు. బాగా ఆకలి అవుతున్నది అప్పుడు పనికిరాదు. వాడికి మాటిమాడికి మూత్ర రోగం ఉంది, మూత్రానికి వెళ్ళాలి, మలమునకు వెళ్ళాలి, ఆ బాధలు ఉన్నాయి, అలాంటి వాడు పనికిరాదు. మార్గాయాసం బాగా ప్రయాణం చేసి వచ్చి ఆయాసంతో అప్పుడు చేయకూడదు. ఎప్పుడు దిగులతో విచారంతో ఉంటాడు వాడు కూడా యోగాభ్యాసం చేయకూడదు. ముందు అసలు మొట్టమొదటి ప్రాణాయామాన్ని మనం బాగా అభ్యాసం చేయాలి. ఆసన శుద్ధి కూడా ఉండాలి. ఆసనం సిద్ధాసనం అని, పద్మాసనం అని, స్వస్తికాసనం అని రకరకాల ఆసనాలు ఉన్నాయి. అందులో మనకు ఏది సుఖంగా ఉంటే ఆ ఆసనం మీద మనం కూర్చొని ఈ యోగమును అభ్యాసం చేస్తూ ఉండాలి. మనకు ఏది బాధ లేకుండా చక్కగా కూర్చోవడానికి వీలుగా ఉంటుందో ఏ ఆసనం అయితే ఆ ఆసనం పైన మనం కూర్చొని చేస్తూ ఉండాలి ప్రాణాయామాన్ని. మనం మొట్టమొదటి ప్రాణాయామం 3 నెలలు మనం బాగా అభ్యాసం చేయాలి. ప్రాణం అంటే ఏమిటి, దేహంలో సంచరిస్తున్న వాయువునే, ఈ దేహంలో ఉన్న గాలినే ప్రాణము అంటాం, దాన్నే ప్రాణవాయువు అంటాం. ఆయామము అంటే దాన్ని నిరోధించడం, అంటే దా ఇష్టం వచ్చినట్లు తిరగకుండా దాన్ని ఆపేసేయటం. ఆ ప్రాణంను, ప్రాణవాయువుని, మన శరీరంలో తిరిగే ప్రాణవాయువును బంధించడం ఆయామము అంటే బంధించుట, నిరోధించుట అన్నమాట, బయటికి వెళ్లకుండా. ఆ నిరోధించడం అనేదాన్ని ప్రాణాయామం అంటారు. ప్రాణో దేహగతో వాయు ఆయామ తన్నిబంధనం. ముందు మంచి ఆసనం మీద కూర్చోవాలి. ఇప్పుడు మనకు ఎడంవైపు ఎడానాడి ఉంటుంది, అలాగే కుడివైపు పింగళానాడి ఉంటుంది, మధ్యలో సుషుమ్నానాడి ఉంటుంది. ఈ ఎడానాడితో గాలిని మెల్లగా పీల్చాలి పైకి. ఆ పైకి పీల్చిన తర్వాతనే మళ్ళీనే ఈ పింగళానాడి ఉంటుందిగా కుడివైపు, ఆ కుడివైపు నుండి చిన్నగా వదలాలి. మళ్ళీ కుడివైపు నుండి చిన్నగా పీల్చాలి. మధ్యలో కొంతసేపు ఆ గాలిని ఆపాలి. దాన్ని కుంభకం అంటాం. ఆ కుంభకము చేసి మళ్ళీ తర్వాతనే ఈ ఎడంవైపు ఉన్నటువంటి ఇడానాడి నుండి మళ్ళీ విడిచిపెట్టాలి. ఇది ప్రాణాయామం అంటే. ఇటువైపు ఉన్నటువంటి ఇడానాడి నుండి తీసుకుంటూ మధ్యలో కుంభకం చేసి కాసేపు ఆపి క్రమంగా అలవాటు చేయాలి. ఒకేసారి ఎక్కువసేపు కుంభకం ఉంచకూడదు. మెల్లగా మాత్రం ఒకేసారి అని పీలవకూడదు, మెల్లగా గాలిని పీలుస్తూ ఉండాలి. అక్కడ కొంతకాలం కుంభకం చేసి మళ్ళీ తర్వాత ఈ పింగళానాడి నుంచి మెల్లగా వదిలి మళ్ళీ ఇక్కడి నుంచి ప్రారంభించి మళ్ళీ మధ్యలో ఆ గాలిని అక్కడ నిరోధించి మళ్ళీ చిన్నగా ఎడానాడిలో నుంచి వదులుతూ ఉండాలి. ఇది ప్రాణాయామం అంటే. ఈ రకంగా 3 నెలలు ఈ రకంగా ప్రాణాయామం చేయాలి. అభ్యాసం బాగా చేయాలి. అప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ప్రాణాయామం వల్ల మనలో ఉన్నటువంటి ఆ వేలాది నాడులన్నీ, నాడుల శుద్ధి జరుగుతుంది. వాయువు ఎప్పుడైతే అటు ఇటు తిరుగు చంచలంగా ఉంటుందో శరీరం కూడా చంచలం అవుతుంది. ఇప్పుడు వాయువే ఇష్టం వచ్చినట్లు సంచారం ఉండదు ఈ నాడీలలో తప్ప. ఆ కారణంగా వాయువు ఎప్పుడైతే మనకు నిరోధింపబడుతుందో అప్పుడు మనస్సు కూడా చంచలమై స్థిరంగా ఉంటూ ఉంటుంది. అందువల్ల యోగి అనేటువంటి వాడు ఈ ప్రాణాయామం ద్వారా ఒక స్థిరత్వాన్ని, ఒక ఏకాగ్రత్వాన్ని, ఒక నిశ్చలత్వాన్ని అతడు సాధిస్తూ ఉంటాడు. శరీరంలో ప్రాణవాయువు మనం నిరోధించినంత వరకు యముడు కూడా మనల్ని ఏం చేయలేడు. ఆ సందర్భంలో, ఆ సమయంలో వచ్చి మన ప్రాణాలు అతడు కూడా తీసుకొని వెళ్ళలేడు. అప్పుడు మన మనస్సు ఏ భావములు లేకుండా, ఏ సంకల్ప వికల్పాలు లేకుండా ఉన్నంత వరకు, మన యొక్క దృష్టి కనుబొమల యొక్క మధ్యలో ఉన్నంత వరకు యమధర్మరాజు కూడా మనల్ని ఏమీ చేయలేడు, మన కాలుడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. కాబట్టి బ్రహ్మ కూడానే కాలుడు వల్ల భయంతో, ఆయనకు 100 ఏళ్ళు అయితే ఆయన ఉండడు కదా, ఎప్పుడు కూడానే ఈ ప్రాణాయామం వల్ల ఆయుర్దాయం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గుతాయి. అందువల్ల ప్రాణాయామం చేసేవాళ్ళు, యోగులు ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటారు. ఆ కారణంగా దీనివల్ల బ్రహ్మ కూడానే కాలుడు వల్ల భయంతో ప్రాణాయామం చేస్తూ ఉంటాడు. ఈ యోగులందరూ కూడానే ప్రాణాయామం వల్లనే ముఖ్యంగా సిద్ధిని పొందారు. ఇది ఎట్లా చేయాలి, ఎంతకాలం చేయాలంటే, ఒక మాత్రాకాలం అంటేనేమో లఘు, లఘు అంటే ఓ చిటిక వేసిన సమయాన్ని మాత్ర అంటారు. 12 మాత్రల కాలము చేస్తే అది ఆ ప్రాణాయామాన్ని మందవ ప్రాణాయామం అంటారు. అన్నిటికంటే తక్కువ అంటే ఒక రకంగా 12 సెకండ్లు అన్నమాట చేసేది, అది మందవ ప్రాణాయామం అనిపించుకుంటుంది. 24 మాత్రల కాలం కనుక చేసినట్లయితే అది మధ్యమం అనిపించుకుంటుంది. 36 మాత్రల కాలం కనుక చేసినట్లయితే 36 సెకండ్లు అది ఉత్తమం అనిపించుకుంటుంది. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మనకు చెమట పోస్తుంది, కంపం వస్తుంది, విషాదం కలుగుతుంది, దుఃఖం ఏది మనం ఈ అభ్యాసం చేస్తున్నప్పుడు. అయితే ఇవి మొదట్లో వస్తాయి ఇలాంటివి, దాంతో భయపడవద్దు. క్రమంగా అభ్యాసం చేస్తుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి, ఆ బాధలన్నీ కూడా మనకు తొలగిపోతాయి. ముఖ్యంగా నాడీశుద్ధి జరుగుతుంది, శారీరకమైన శుద్ధి జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ప్రాణాయామం వల్ల జరుగుతూ ఉంటాయి. ముందు శరీర శుద్ధి, నాడీ శోధన జరుగుతాయి. దీని తర్వాత ఆసనం గురించి చెప్పుకున్నాం, ప్రాణాయామం 2వది చెప్పుకున్నాం, ఇంకా తర్వాత ఉన్నది 3వది ప్రత్యాహారం. ఈ ప్రత్యాహారం వల్ల ఏమవుతాయంటే, మన జన్మజన్మల్లో చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా, సంచిత పాపములన్నీ భస్మం అయిపోతాయి. తర్వాత 4వది ధారణ. ఈ ధారణ వల్ల వాటిని గురించి ముందు చెప్పుకుందాం ఏమిటి అనేది. అది ధారణ వల్ల మనకు మనస్సుకు ధైర్యం వస్తుంది. తర్వాత చివరికి ధ్యానం 5వది, దానివల్ల మనకు ఈశ్వరుని యొక్క భగవంతుడి సందర్శనం జరుగుతుంది. చివరికి సమాధిలోనికి వెళ్ళిపోతాం 6వది, అక్కడ మనకే పుణ్యపాపములు నశించేస్తాయి. అప్పుడు ఈ పుణ్యపాపములు ఉంటే మళ్ళీ జన్మం వస్తుంది, తద్వారా మనకు ఒక సమరసభావం కలిగి మోక్షప్రాప్తి అనేటువంటిది కలుగుతూ ఉందయ్యా. ఆసనం బాగా ఉంటే దృఢత్వం అనేది వస్తుంది. ఇది 12 ప్రాణాయామాలు ఒక ప్రత్యాహారం అండి, అంటే దాదాపు 432 సెకండ్లు అవుతుంది. అలాంటిది కనుక అంటే 7 నిమిషాలు అలా కావచ్చు సుమారు. అది ఒక 12 ప్రాణాయామాలు అయితే ఒక ప్రత్యాహారం అవుతుంది. అంటే 12 ప్రాణాయామాలు చేస్తే దాన్ని ప్రత్యాహారం అంటారు. 12 ప్రత్యాహారములు కనుక అయినట్లయితే ఒక ధారణ అనిపించుకుంటుంది. మళ్ళీ ఆ 12 మళ్ళీ ధారణలో ఒక ధ్యానం అవుతుంది. దాన్ని బట్టి మనం టైం వెచ్చించుకుంటూ ఉండాలి ఒకదాన్ని ఒకటి. ఈ ధ్యానం వల్ల ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుంది. 12 ధ్యానముల కాలం ఏదై చేస్తే అది ఒక సమాధి అంటాం. ఇంకా సమాధి ఎప్పుడైతే మనం సమాధిలోనికి వెళ్ళిపోయినామో, ఆ స్వయం ప్రకాశకమైన స్వయం జ్యోతి ఉన్నదే, అనంతమైన జ్యోతి, ఆ పరంజ్యోతి, అది మనకు దర్శనం అవుతుంది. అక్కడ భగవంతుడి యొక్క సాక్షాత్కారం అంటే ఒక జ్యోతి, అలా ఆ పరంజ్యోతి సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి ఉన్నదే అప్పుడు ఇంకా ఈ జనన మరణ రూప సంసారంలో నుంచి అతడు విముక్తుడవుతూ ఉంటాడు. మనకే ఈ ప్రాణవాయువుని పైకి అలా పంపిస్తూ ఉంటే ఈ బ్రహ్మరంధ్రానికి ఎప్పుడైతే చేరుతుందో, గంటలు కొన్ని మోగుతున్నట్లు మనకు వాద్యధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తాయి. ఇది అలా క్రమంగా ఇట్లా అలవాటు చేసి చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏమనుకోవాలి అంటే, మనకే ఇంకా మనకు సిద్ధి సమీపంలోనే ఉంది అని అనుకోవాలి, భయపడకూడదు. ఆ ఘంటానాదములు మొదలైన వాద్యనాదములు వినిపించినప్పుడు, తర్వాత గాలి ఎప్పుడు కూడా మెల్లమెల్లగా పూరిస్తూ ఉండాలి, మెల్లమెల్లగా వదులుతూ ఉండాలి, మెల్లమెల్లగా బంధిస్తూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ నిమిషాలు ఎక్కువ బంధించకూడదు. కుంభకం కూడా ఏది ఎక్కువ చేయకూడదు, క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. తర్వాత మనమే అసలు ప్రత్యాహారం అంటే ఏమిటంటే, ప్రత్యాహారం అంటే ఏమిటో చెబుతున్నారు. స్వేచ్ఛగా బాహ్య ప్రపంచం మీద తిరుగుతుండే ఇంద్రియాలనే బాహ్యంగా ఉండేవి అంతర్ముఖం చేయటమే ప్రత్యాహారం. ఇంకా బయట విషయాలపైకి మనస్సు వెళ్ళకూడదు. ఆ మనలయలో ఉన్నటువంటి ఆ పరమాత్మ వైపే ఆ క్షేత్రజ్ఞుడి వైపుకే మనస్సును మరలించాలన్నమాట. దాన్ని మనం ప్రత్యాహారం అని చెప్పి అంటూ ఉంటాం. ముందు మంచి ఆసనం చూసుకోవాలి మనకు యోగ్యమైంది, తర్వాత ప్రాణాయామం అభ్యాసం చేయాలి, తర్వాత ఈ ప్రత్యాహారం. బయట విషయాలకు పైకి పోకుండా అంతర్ముఖుడై మన అంతరాత్మ ఎందు మనస్సును దృష్టి పెట్టి మన ప్రయత్నం చేయాలన్నమాట. ఇంకా ఏ విషయాలు బయటికి రాకూడదు, అది ప్రత్యాహారం అంటే ఆ రకంగా దాని గురించి మనం కొంతకాలం ఆ రకంగా మనం అభ్యాసం చేయాలి. అది కూడా మనకు సిద్ధించిన తర్వాత ఇంకా బయట విషయాలకు పైకి పోకుండా అంతర్ముఖంగానే ఈ మనస్సును ఉంచగలిగే స్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ధారణకు కూడా అభ్యాసం చేయాలి. ఆ మనస్సును మనమే చాలా అది వశంలో ఉంచుకోవాలి, నిశ్చలంగా చెల్లించకుండా ఉంచుకోవాలి. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మన హృదయంలో ఈ పృథివీ అప్ తేజో వాయురాకాశములనే పంచభూతములను కూడానే వాటిని వేరువేరుగా ఒక్కొక్క దాన్ని మనం ధారణ చేయాలి. తర్వాత ఇంకా ధ్యానంలోనికి వెళ్ళాలి. ధ్యానం అంటే ఏంటంటే జై చింతాయామనే ధాతువు నుంచి పుట్టింది. జై అంటే ఏమిటంటే ధాతువుకి అర్థం ఏంటంటే చింత. ఈ ధ్యానం మళ్ళీ అంటే భగవంతుడిని గురించి పరమాత్మని గురించి ధ్యానం చేయటం అన్నమాట, అంటే చింత చేయటం అంటే ఆలోచించడం అని అర్థం. ఈ ధ్యానం రెండు రకాలుగా ఉంటుంది, సగుణమని నిర్గుణమని ఉంటుంది. సాకారము నిరాకారము, సగుణము నిర్గుణ పరబ్రహ్మ సగుణ పరబ్రహ్మ ఈ రెండు రకాలుగా ఉంటూ ఉంటుందయ్యా. సాకారమైనటువంటి దాన్ని కనుక మనం ధ్యానం చేసేట్లయితే పరబ్రహ్మనే మంత్రములతో ధ్యానం చేయాలి మంత్రయుక్తంగా. నిరాకార బ్రహ్మను చేసేటప్పుడు మంత్రముల యొక్క ఆవశ్యకత ఉండదు. నిర్గుణ పరబ్రహ్మను చేసేటప్పుడు మంత్రం లేకుండానే ధ్యానించడం ఉంటుంది నిర్గుణ పరబ్రహ్మని. చివరికి మనకు సమాధి అంటే ఏమిటో ఇది ధ్యానం ఎలా చేయాలో చెప్పారు. సమాధి అంటే ఈ మనస్సును ఆత్మ కలిసిపోవాలి. ఉప్పు నీరు, నీళ్ళల్లో ఉప్పు వేస్తే ఏమవుతుందండి, ఆ ఉప్పు కనిపిస్తుంది విడిగా నీళ్ళల్లో కలిసిపోతుంది. ఆ ఉప్పు నీరు కలిసినట్లుగా ఈ ఆత్మను మనస్సు ఆత్మ ఈ రెండింటి యొక్క కలయిక అనేటువంటిది జరిగిపోవాలి. అదే దాన్నే సమాధి అని చెప్పి అంటూ ఉంటాం. ఎప్పుడైతే సమాధి స్థితిలోనికి పోతామో ప్రాణం క్షీణిస్తుంది, మనస్సు ఏమో లయమైపోతుంది, చివరికి ఆ మనస్సు కూడా లయమైపోతుంది. అప్పుడు సమరసత్వ భావానికి మనం వెళ్ళిపోతాం, దాన్నే సమాధి అని అంటాం. అక్కడ జీవాత్మ ఈ పరమాత్మల యొక్క సమానత్వం జరుగుతుంది, జీవ పరబ్రహ్మల ఐక్యం జరుగుతుంది. ఇంకా మానసికమైనటువంటి ఈ సంకల్పాలన్నీ కూడా క్షయమవుతాయి, అదే దాన్ని సమాధి అంటాం. ఇంకా సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఏమి వేటితో కూడా అతనికి సంబంధం ఉండదు, సంఘం ఉండదు. ఈ యోగి ఎప్పుడు కూడా బాగా ఆహారం ఉన్నదే పరిమితంగా తీసుకోవాలి, విహారం పరిమితంగా ఉండాలి, నిద్ర పరిమితంగా ఉండాలి, జాగరణ కర్మలు చేయటం, ఈ జాగరణ ఇవన్నీ కూడానే ఉండి పరబ్రహ్మని ఇలా ఉన్నట్లయితే పరిమితమైనటువంటి ఆహార విహార నిద్ర జాగరణ కర్మాచరణలు ఉన్నవాడు పరబ్రహ్మని తప్పనిసరిగా దర్శిస్తాడు. ఈ రకంగా షడంగ యోగాభ్యాసం చేయాలయ్యా, చేసి చివరికి జీవుడు పరమాత్మలో ఐక్యం చేయాలి. మనస్సును జీవుడు, జీవుడిలోని పరమాత్మలో ఐక్యం చేయాలయ్యా. ఎట్లా అప్పుడు ఏమవుతుందయ్యా అంటే పాలు ఉన్నాయి, చీర ఉన్నాయి, వాటిలో కనుక మళ్ళీ క్షీరం పోస్తే ఆ రెండు ఐక్యమైనట్లు ఈ జీవుడు పరమాత్మలో, అంటే ఈ జీవుడు పాలే, పరమాత్మ ఆయన కూడా పాలే, క్షీరం రెండూ క్షీరమే. ఈ విడిగా ఉన్నదే ఈ క్షీరాన్ని తీసుకెళ్ళి ఆ క్షీరంలో కలిపితే ఒకే క్షీరం ఏర్పడినట్లు జీవ పరబ్రహ్మల యొక్క ఐక్యం జరుగుతుంది. ఒక నెయ్యిని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంకో నెయ్యి దానిలో కలిపితే ఈ రెండు నెయ్యిగానే అయిపోతాయి. అట్లా జీవబ్రహ్మల యొక్క ఐక్యం అనేటువంటిది జరుగుతుందయ్యా. ఆ తర్వాతనే ఈ రకంగా పరబ్రహ్మలో లీనమవుతూ ఉంటాడు ఈ షడంగ యోగం వల్ల. పరబ్రహ్మ మయుడైపోతాడు, ఇంకా బ్రహ్మ కంటే తాను వేరు కాదు, సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు, బ్రహ్మమయుడు అయిపోతూ ఉంటాడయ్యా. అప్పుడు అతనికి ఇంకనే ఆ యోగికి ఎక్కడిదైనా వినగలడు, దూరశ్రవణం అన్నమాట, ఫోన్లు గిన్లు అవసరంలా, ఎక్కడిది ఎక్కడున్నా ఏమైనా చూడగలడు, దూరదృష్టి వస్తుంది. ఇవన్నీ అనేక సిద్ధులు వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఆ సిద్ధుల వెంట పడిపోయినామా మనం సాధించిందంతా నాశనం అయిపోతుంది. ఎవరో పేరు చెప్పమనుకోండి, ఒక స్వామివారు ఒక బాబా గారు అంతవరకే పేరు చెబుతాం, వారు ఏదో సృష్టించారు, కంచి పరమాచార్యుల గారి దగ్గరికి పంపడం జరిగింది, ఆయన కానుకగా ఇవ్వటానికని చెప్పి సృష్టించి పంపారు, ఏదో శివలింగానో ఏదో పంపితే వారు తీసుకొని వెళ్ళారు. భయంతో వెళ్ళాడు వెళ్ళినటువంటి ఆయన పరమాచారి గారి దగ్గరికి. పరమాచారి గారు ఏమన్నారయ్యా అంటేనే, భయపడుతూ కూర్చున్నాడు. నువ్వు బలాని బాబాగారి దగ్గర నుంచి వచ్చావు కదయ్యా, ఆయన ఏదో నాకు ఇవ్వమన్నాడు కదయ్యా, దాచిపెట్టుకొని వచ్చావుగా, నీ యొక్క లోపల ఏది తీసి ఇవ్వు అన్నట్ట. తీసి ఇద్దామని పోతే అది తెచ్చింది లేదు, ఆయన ఏదో సృష్టించి పంపాడు. ఈయన దగ్గరికి వచ్చి ఇవ్వలేకపోయినాడు, తెల్లమోహం వేశాడు. మాకు వచ్చు సిద్ధులు, మేము చెయ్యం చెప్పు, సిద్ధులు ఇవన్నీ చేసుకోవడం మంచిది కాదు, అది క్షేమం కాదు, అభివృద్ధికి మంచిది కాదు అని చెప్పి చెప్పి పంపినట్లు వారి యొక్క పరమాచార్య చరిత్రలో ఈ విషయం ఉంది. షణ్ముఖ శర్మ గారు కూడా పేరు చెప్పకుండా ఒకసారి చెప్పినప్పుడు నేను విన్నాను. ఇదే విషయాన్ని అంతకుముందే నేను చదివి ఉన్నాను కాబట్టి ఓహో వారిని గురించి చెప్పారని అనుకున్నా. అందువల్ల నేను సిద్ధులు ఎప్పుడు కూడా నేను ఉపయోగించుకోకూడదు. మనకు వచ్చినటువంటి సిద్ధులను అవన్నీ విఘ్న రూపంగా మనం భావన చేయాలి. సిద్ధులకు ఎవడైతే వస్తాయి ప్రభావాలు మహిమలు వశం కాకుండా ఉంటాడో వాడు దుర్లభమైనటువంటి పరమపదాన్ని పొందుతారు. ఈ యోగం అంత తేలికైంది కాదు. అందువల్ల మనం ఏం చేద్దామండి, చివరికి ఇంకొక యోగం చెబుతున్నాం. ముక్తి రావాలంటే రెండే యోగములండి, ఈ షడంగ యోగము, ఈ అష్టాంగ యోగం ఉన్నా కావాలి, లేదంటే కాశీ యోగం. ఈ యోగమా ఆ యోగమా? యోగం అంటే ఇక్కడ ఏమనుకున్నాం, మనస్సును ఆత్మల యొక్క కలయిక. ఈ దేహాన్ని తీసుకుని వెళ్ళి కాశీతో సంయోగం చేయండి, అంటే మనం కాశీకి వెళ్ళి ఉంటే చాలు. ఈ దేహము కాశీ రెండింటి యొక్క సంయోగమే యోగం అండి, కాశీ యోగం అది, అదొక మహాయోగం. అంటే ఈ శరీరాన్ని కాశీలో పడేస్తే అయింది కదా, ఈ శరీరం ఈ జీవుడికి కాశీ పరబ్రహ్మ స్వరూపమే కదా, ఈ జీవుడికి పరబ్రహ్మకు ఐక్యమైనట్లే కదా మోక్షం వచ్చేసేస్తుంది. తేలిగ్గా చెబుతున్నారు, ఇంత శ్రమ మనం పడగలమా పెట్టగలమా, ఈ కాశీ యోగం మనం అందరం ఆచరించి జన్మ లేకుండా చేసుకుందాం అని అంటున్నారండి. అందువల్ల ఉభే ఏవహి నిర్వాణ వర్త్మని కిల కుంభజా, కుమారస్వామి చెబుతున్నదండి. షణ్మతలలో ఒకడు మహానుభావుడు, సామాన్యుడు కాదు కుమారస్వామి అంటే, ఆయన చెబుతున్నాడు రెండే రెండు ఉన్నాయి మోక్షం రావాలంటే. అదేమిటయ్యా అంటే, కింవా కాశ్యాం తను త్యాగ కింవా యోగో యమీదృశ కాశీలో ఉన్న శరీర త్యాగం చేయండి, లేదా ఇటువంటి షష్టాంగ యోగం అన్న అనుసరించండి. ఈ రెండే మోక్షానికి కారణమయ్యా. యోగం ఈ కలియుగంలో సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఏం చేస్తారు, మనం కాశీ యోగం కనుక అనుసరించినట్లయితే, ఈ దేహాన్ని వెళ్ళి కాశీకి సంయోగం చేసినట్లయితే విశ్వేశ్వర అనుగ్రహం వల్ల చక్కగా వస్తుంది. కాశీతో మన యొక్క మన యొక్క దేహమును సంయోగం చేయటమే అది ఒక మహాయోగం అండి, అదే నిజంగా సంపూర్ణ ఈ యోగం. ఈ యోగం వల్ల మనం ముక్తులమైపోతాం. అక్కడ షడంగ యోగం ఏమిటో చెబుతున్నారండి, మూడు రకాల షడంగ యోగములు కాశీలో చెబుతున్నారు, మూడు రకాలవి. ముఖ్యంగానండి ఒక షడంగ యోగం చెబుతున్నారు, విశ్వేశ్వరుడు, విశాలాక్షి, గంగ, కాలభైరవుడు, డుండి గణపతి, దండపాణి. వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు, వీళ్ళని రోజు సేవిస్తూ ఉంటే చాలు, పూజిస్తూ ఉంటే చాలు, దర్శిస్తుంటే చాలు, షడంగ యోగం వచ్చేస్తుంది. ఈ మన ఈ శరీరాన్నేమో కాశీతో సంయోగం చేయటం, ఈ ఆరుగురిని సేవిస్తూ ఉండటం హాయిగా, దాంతో షడంగ యోగం సిద్ధిస్తుంది అన్నాడు. ఇంకో షడంగ యోగం ఉంది. ఇవన్నీ చాలా గొప్ప గొప్ప లింగాలండి కాశీలో. ఓంకారేశ్వరుడు, తర్వాత అలాగే కృత్తివాసేశ్వరుడు, ఆ లింగములన్నింటిని గురించి మనకు ముందు వస్తుంది. కేదారేశ్వరుడు, త్రిలోచనేశ్వరుడు, ఇవన్నీ చాలా గొప్ప గొప్ప లింగాలు. ఓంకారేశ్వరుడు పరమ తపస్సు చేస్తుంటే ఆయన లోపల ఏ దివ్యజ్యోతిని పరంజ్యోతిని చూచాడో ఆ పరంజ్యోతి ఐదు లింగములుగా అకార ఉకార మకార నాద బిందు స్వరూపంగా బయట ఆవిర్భవించింది. అది ఓంకారేశ్వర లింగం. జ్యోతిర్లింగాలలో అది కూడా ఒకటి. మన మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నర్మదా తీరంలో ఉన్న జ్యోతిర్లింగాలలో కాశీలో కూడా ఆ జ్యోతిర్లింగం అదనమాట. పరమేశ్వరుడు ధ్యానం సమాధిలో ఉన్నప్పుడు ఒక లింగం ఆవిర్భవించింది, అది త్రిలోచనుడు. పార్వతీదేవి కూడా ఆ లింగాన్ని చూడలేకపోతే మూడవ కన్నిచ్చి చూడమన్నాడు త్రిలోచనేశ్వరుడు. ఇవన్నీ చాలా గొప్ప లింగాలన్నమాట. ఓంకారేశ్వరుడు, కృత్తివాసేశ్వరుడు, కేదార్లో ఉన్నటువంటి ఆ కేదారేశ్వరుడే కాశీలో ఉన్నాడు ఆయన కేదారేశ్వరుడు, అలాగే త్రిలోచనుడు, అలాగే ఆత్మావీరేశ్వరుడు మనం చెప్పుకున్నాం. అగ్నిహోత్రుడు యొక్క తండ్రి విశ్వానరుడు ఆలింగముని తపస్సు చేసే కుమారుని పొందాడు అని. అందువల్ల ఆత్మావీరేశ్వరుడు, విశ్వేశ్వరుడు, ఇదొక మరొక షడంగ యోగం. ప్రతి దానిలో విశ్వేశ్వరుడు ఉంటున్నాడు. ఈ ఆరు లింగములను సేవించడం వల్ల కూడా, ఈ షడంగ యోగం వల్ల కూడా మనకు ముక్తి వస్తుంది. తీర్థములు చెబుతున్నాడు, ఒక ఆరు తీర్థాలు. వరుణానది సంగం, అది ఉత్తరాన ఉన్నది, ఆ గంగతో వచ్చి కలుస్తుంది. అస్సి సంగం, అదేమో దక్షిణాన ఉన్నది, లోలార్కగుండ దగ్గర. జ్ఞానవాపి మొన్న చెప్పుకున్నాం, మణికర్ణిక మీ అందరికీ తెలుసు. బ్రహ్మనాళం అని ఒకటి ఉన్నది, అది కూడా మణికర్ణికకు దగ్గరలో. పంచనదం అని ఒకటి బిందు మాధవుడు ఉన్న చోట. ఇదొక షడంగ యోగం. ఈ తీర్థాలలో బాగా స్నానం చేస్తూ పూజిస్తూ ఉంటే మూడు రకాల షడంగ యోగాలు. ఈ మూడు షడంగ యోగం వల్ల ఈ శరీరం తీసుకొని వెళ్ళి ఆ కాశీలో సంయోగం చేస్తే హాయిగా విశ్వనాథుడి యొక్క అనుగ్రహంతో అవలీలగా వస్తాయండి అని చెప్పి చెబుతున్నారు. ఇంకా వాళ్ళకు పునర్జన్మ ఉండదు. ఈ యోగాల్లో ఏవో మహాముద్రలు ఇద్రలు ఉంటాయి. ఏమిటయ్యా, గంగా స్నానం చేయటమే అదొక మహాముద్ర, కేచరీ ముద్ర అని ఉంటుంది, అది ఆకాశంలో కాశీకి రావటమే, కాశీకి వెళ్ళటమే ఉడ్డీన యానం. మనం ఇక్కడి నుంచి పోతాం, ఆ ఎగరటాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అందులో, అది ఉడ్డీన యానం అనే బంధం అవుతుందయ్యా. విశ్వేశ్వరుడికి స్నానం చేయించి అభిషేక జలాన్ని శిరస్సును ధరిస్తేనే జాలంధర బంధం అవుతుంది. ఎన్ని విఘ్నాలు కలిగినా కాశీలో విడిచిపెట్టకుండా ఉంటే అది మూలబంధం అవుతుందయ్యా. కాబట్టి ఈ రెండు యోగాభ్యాసాలు చెప్పాను మీకు చక్కగా. కాశీలో యోగం ఏదో చెప్పా, మహాయోగం ఏదో, మామూలు సష్టాంగ యోగము చెప్పానయ్యా. మృత్యువు సమీపించకుండా ముందే, అది కష్టం కాబట్టి కాశీని మీరందరూ ఆశ్రయించండి. అది వ్యాధి సహాయన్య జరయా మృత్యులింగయ కాలం నికటతో జ్ఞాత్వా కాశీనాథం సమాశ్రయేతు. కాలం దగ్గరకు వస్తున్నది, రోగాలు వచ్చినాయి, మానసిక వ్యాధులు శారీరక వ్యాధులు, ముసల్ధనం వచ్చింది, ఇంకా మృత్యువుకు సంబంధించినటువంటి మనకు శకునాలు కనిపిస్తూ ఉన్నాయి, రోజులు దగ్గరకు వచ్చినాయి, ఇంకా కాశీకి బయలుదేరండి. ఈ కాశీ యోగమే అన్ని రెండు యోగాల్లో చాలా ఉత్తమోత్తమైన యోగమయ్యా. అక్కడ కాలుడు వల్ల మనకు భయం ఉండదు. కాలుడు ఒకవేళ కోపం వస్తే మన ప్రాణాలు తీస్తాడు, ఆ ప్రాణం తీస్తే మనకు మంచిదేగా. కాశీలో పోతే ఇంకా భయమే ఉంది, ప్రాణం తీస్తే కాలుని చూచి భయపడవలసిన పనే ఉంది, మోక్షం వస్తుంది కదా మనకి. అందువల్ల మనం కాలుని చూచి కూడా భయపడటం అలసిన పని లేదు. ఎప్పుడూ కూడా ఒక ధర్మాత్ముడైనటువంటి గృహస్థు అతిథి కొరకు ఎలా ఆ భోజన సమయంలో మధ్యాహ్న సమయంలో నిరీక్షిస్తాడో మనం కాశీలో ఉన్నదే కాలం కొరకు నిరీక్షిస్తూ ఉండాలి. ఎప్పుడు మనకు మృత్యు వస్తుందా అని నిరీక్షిస్తూ ఉండాలి అయ్యా, ఎదురు చూస్తూ ఉండాలి. అతిథ్యే అనేహసి యథా ప్రతీక్షేత అతిథం కృతి కాశ్యాం కాలం తథా యాంతం భాగ్యవాన్ సంప్రతీక్షతే. కాబట్టి ఉన్నదే. ఇంకా చెబుతున్నాడు స్వామి, కొన్ని మృత్యు సంబంధమైన శకునాలు వస్తాయి, స్వప్నాలు వస్తుంటాయి, లేదా వార్ధక్యం దగ్గరికి అయింది, ఇంకా మనకు అయిపోయింది, మన పని దగ్గరికి వచ్చింది రోజులని, యోగాభ్యాసం అన్నా చేయండి, మీరు కాశీవాసం అన్నా చేయండి అయ్యా. గర్భదుఃఖం లేకుండా చేస్తాడు ఆ మృత్యుంజయుడు, ఆయన కంటే ఈ కాలంలో తప్పించుకోవడానికి ఇంకా మరొక మార్గం లేదు. మనం ఎప్పుడైతే ఆ విశ్వనాథుడిని శరణు పొందామో అంతవరకు మాత్రమే ఈ పాపాలు గర్జిస్తూ ఉంటాయి. యా తావత్ గర్జంతి పాపాని తావత్ గర్జయతి యమో నృపః. యముడు కూడా అంతవరకే గర్జిస్తూ ఉంటాడు. ఎంతవరకు? యావద్ విశ్వేశ్వర శరణం పరో విరతో. విశ్వేశ్వరుని శరణ పొందనంతవరకే చెబుతూ ఉంటాయి. కాబట్టి మనం ఉన్నదే, ఇదివరకు బాల్యం కౌమారం యవ్వనం గడిచినట్లే వార్ధక్యం కూడా గడిచిపోతుంది. ఇక్కడ ఏదో మనం స్థిరంగా ఉంటామని అనుకోవద్దు. పూర్వం ఉన్నామా, కౌమారం ఉందా, యవ్వనం ఉందా, అయిపోయినట్లే వార్ధక్యం కూడా పోతుందయ్యా. ఈ విషయం బాగా ఆలోచన చేసుకోండి. వార్ధక్యం రాకముందే శరీరం కాస్త పటుత్వం ఉన్నప్పుడే కాశీకి వెళ్ళేవాళ్ళకు కాసులు ఉండాలి, తర్వాత కాళ్ళు ఉండాలి, కాశీ కాళ్ళు కళ్ళు కాశీ కకారత్రయం ఉండాలంటూ ఉంటా, కాళ్ళు తర్వాత కాసులు తర్వాత కన్నులు ఉండాలి చూడటానికి. ఇవన్నీ శిథిలం కాక పూర్వం వెళ్ళండి అయ్యా. ఎందుకు ఈ తుచ్చమైనటువంటి విషయభోగాలు? వీటిని వదిలేసి కాశీని మీరు ఆశ్రయించండి. వార్ధక్యం వస్తే చాలా కష్టం. మనమే అయినా ఈ మానవులకి మూఢులకి వార్ధక్యం వచ్చినా భయం లేదయ్యా. మాకు నాకు చాలా ఆశ్చర్యంగా వేస్తున్నది అని కుమారస్వామి అగస్త్యుల వారితో అంటున్నారు. వార్ధక్యం వచ్చిందంటే మనల్ని అందరూ అవమానాల పాలు చేస్తారయ్యా. కొడుకులు చెప్పిన మాట వినరయ్యా, భార్య ఏమో ప్రేమ విడిచి పెడుతుంది, ఇంకేముందులే ఈ ముసలాయనతో ఏంటని. బంధువులు కూడా ఇతను ఏమో ఇంక అయిపోయినాళ్ళే వీడితో పని, మన గౌరవించరయ్యా మనల్ని. అలాగే ఈ వార్ధక్యంతో సమానమైన వ్యాధి ఇంకోటి లేదు, కష్టం ఇంకోటి లేదయ్యా. ఇంట్లో కూర్చొని ఏడుస్తూ నిస్సహాయంగా ఉండాలి, ఎవడు మనకు వచ్చి కూర్చోరు మన దగ్గర. ఇన్ని రకాల అవమానాలకు కారణమైనటువంటి ఈ వార్ధక్యం ఉన్నదే నిజంగా ఒక రకంగా బ్రతికినా ఇది మరణంతో సమానం. మనమే కాలం అనేది వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోవాల్సిందే, మరణం తప్పదు. యోగాభ్యాసం వల్ల కానీ తపస్సు వల్ల కానీ కాలాన్ని మనం జయించలేము. ఎన్ని రోజులు ఎప్పుడు మరణం రావాలో అప్పుడు వచ్చి తీరుతుంది, కాలాన్ని మనం ఎప్పుడు ఆపలేము. కాబట్టి కాశీలో కనుక ఉంటే ఈ కాలమును కూడా జయించవచ్చు స్వల్పకాలంలోనే. అయితే యజ్ఞాలు దానాలు వ్రతాలు జపాలు పుణ్యాలు మహాపుణ్యాలు లేకుండా మరి కాశీని ఎలా ఎవరు మరి పొందగోరుతారు? అది చాలా కష్టం కాబట్టి మంచి మనం కూడా సదాచారంలో ఉంటూ ఉండాలి. కాశీ ప్రాప్తికి మనకు ఒక యోగం అంటే కాశీ ప్రాప్తియే యోగం అయ్యా, అదే తపస్సు, అదే దానం, అదే ఆ జీవబ్రహ్మ ఐక్యత, శివైక్యత. కాశీని మనం ఆశ్రయించుకుంటే కలి కానీ, కాలం కానీ, వార్ధక్యం కానీ, పాపం కానీ, రోగం కానీ, విఘ్నాలు మనల్ని ఏమీ చేయలేవు. విశ్వేశ్వరుని ఎవరైతే అర్చిస్తారో వాళ్ళు తారక రూపమైన తారక మంత్ర జ్ఞానమును పొంది కర్మపాశముల నుండి ముక్తులైపోతూ ఉంటారయ్యా. కాబట్టి కాశీలో మరణం చాలా సుఖప్రదమైనటువంటిది. ధనవంతులకు కూడా అలాంటి సుఖం ఉండదు. స్వర్గంలో ఉండేవాళ్ళకంటే కూడా కాశీవాసు ఉండేవాడే శ్రేష్ఠుడు. కారణం ఏంటంటే స్వర్గంలో ఉన్నవాళ్ళు పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ భూలోకంలోనికి వస్తూ ఉంటారు, మళ్ళీ తిరిగి జన్మల్ని పొందుతూ ఉంటారు. కాశీవాసికి మోక్షాన్ని పొందుతాడు, తిరిగి జన్మ అనేటువంటిది ఉండదయ్యా. అది చెప్తూ ఇప్పుడు మందరాద్రిలో ఉన్నాడు కదండి విశ్వేశ్వరుడు, ఆయనకేమీ మందరాద్రి సుఖంగా లేదుటండి. నిన్న చెప్పుకున్నాం కదూ, కాశీని విడిచిపెట్టి మందరాద్రికి వెళ్ళాడుగా వరం ఇవ్వడానికి. ఆయన ఇక్కడే ఉండవన్నాడు కదా, అవిముక్తలింగాన్ని ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయినాడుగా. ఇహ సదాచారము యోగం అయిపోయింది. ఇక మామూలుగా అనేక లింగాలని గురించి, తర్వాత విషయాలని గురించి ఇక వస్తుంది. ఇది బ్రహ్మగారి కోరిక. ఆయన మాట ఎందు పెద్ద ఆయన కదా అని గౌరవం. మందరాద్రేమో తపస్సు, ఈ రెండు కారణాల వల్ల ఆయన తనకు ప్రియాతి ప్రియమైన వారణాసిని విడిచి మందరాద్రికి వెళ్ళాడు. ఈయనతో పాటు విష్ణుమూర్తి ఏంటి, గణపతులేంటి, దేవతలు అందరూ, భూమి మీద ఉన్న దేవతలందరూ విడిచిపెట్టి మందరాత్రికి వెళ్ళిపోయినారు. దేవతాగణమంతా కూడా హాయిగా దివోదాసు వారాణసిని రాజధానిగా చేసుకుని ఈ భూమండలాన్ని అంతా కూడా చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడండి. లేదా అప్రతిహితంగా పరిపాలిస్తూ ఉన్నాడు, ఇంక ఎదురు లేదన్నమాట. చాలా గొప్ప పరాక్రమవంతుడు ఈ దివోదాసు. ఆయనే దుష్టులందరినీ కూడా బాధ పెడుతూ ఉన్నాడు, సూర్యుల్లాగా తప్పింపజేస్తున్నాడు, మంచివాళ్ళందరినీ కూడానే చంద్రుల్లాగా ఆహ్లాదపరుస్తున్నాడు, దేవేంద్రుడు మొదలైన దిక్పాలకులందరినీ కూడా ఏ మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలన్నీ కూడా పుడుచు ఆయన అవన్నీ ఆ గుణములన్నీ కలిగి ఉన్నాడు. ఆయన తపోబలం ఉన్నది. ఏ దేవతారూపమైనా ధరించి వాళ్ళు చేసే పనులన్నీ చేయగలడు. అతను సిద్ధ సాధ్యులు ఎవ్వరూ కూడా అతడు ఏమీ అతన్ని సాధించలేరు. వసూలు ఉంటారు, వాళ్ళకు బాగా డబ్బు ఉంది, అందరికంటే ధనవంతుడు. అశ్విని కుమారులు చాలా అందంగా ఉంటారు, అంతకంటే బాగా అందగాడిన విద్యాధరులు అంటారు. వాళ్ళ పేరే విద్యాధరులు, విద్యను ధరించిన వాళ్ళు. వాళ్ళు బాగా చదువు బాగా ఉంటుంది, అంతకంటే ఆయన విద్యావంతుడు. గానంలో గంధర్వులు చాలా గొప్ప అంటారు, వాళ్ళకంటే కమ్మగా పాడగలడు, సంగీత జ్ఞానం ఉంది. చక్కగా ఆయన రాజ్య పరిపాలన చేస్తుంటే యక్షులు వచ్చి ఆయన దుర్గాన్ని రక్షించారటండి. యక్షులు రాక్షసులు రక్షించారట ఆయన ఎందు గౌరవంతో, ఆయన పరాక్రమానికి భయపడి. నాగులున్నాయే సర్పరాజులు, అవేవి కూడా అపరాధం చేయటం లేదుట ఆయన రాజ్యంలో. రాక్షసులందరూ మానవ రూపాలు ధరించి రాజుగారిని సేవిస్తూ ఉన్నారు. గుక్షకులు ఉన్నారే వాళ్ళు గూఢచారులై ఇక్కడ ఉంటూ ఉన్నారట రాజుగారి యొక్క రాజ్యంలో, రాజుగారిని సేవిస్తూ ఉన్నారట. రాక్షసులు వాళ్ళ వైభవంతో వచ్చి ఇక్కడ రాజుగారిని సేవిస్తూ ఉన్నారు. అక్కడ వేగముగా గుర్రాలను శిక్షిస్తున్నట్ట వాయుదేవుడు, వాయువేగం అంటామే, ఆ వాయుదేవుడు వచ్చి గుర్రాలకు అశ్వశిక్షణ ఇస్తున్నట్ట బాగా వాయువేగంతో పోవటానికని. ఆ రాజ్యంలో అందరూ దాతలే, అందరూ వేద పండితులే, అందరూ శాస్త్ర పండితులే, అందరూ ధర్మనిష్ఠులే, అందరూ యుద్ధరంగంలో బాగా ఆరితేరినటువంటి వాళ్ళే. ఆ రాజ్యంలో ఎవడికి పరాజయం, పాండిత్యంలో కానీ, శాస్త్రాలలో కానీ, యుద్ధాలలో కానీ అసలు పరాజయం అనేటువంటిదే లేదు. హాయిగా దేవలోకంలో, స్వర్గలోకంలో దేవతల్లాగా సకల సౌభాగ్యములతో వాళ్ళంతా కూడా విరాజిల్లుతూ ఉన్నారండి. స్త్రీలంతా కూడా అందకత్తెలే, అందరూ కూడా అప్సరసల్లాంటిగా వాళ్ళే అన్నమాట. అక్కడ అందరూ లక్ష్ములే, లక్ష్మిలాగా శోభాయమానం అవుతూ ఉన్నారు. అందరూ కమలలే, అంటే ఇక్కడ బాగా సరోవరాలలో కమలాలు ఉన్నాయనుకోండి, అక్కడ అందరూ కుబేర్లేట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఈ వర్షాలు ఎక్కువగా పడడం, అసలు పడకపోవడం, ఈ క్షామాలు ఇవన్నీ ఏమీ లేవు. ఇలా 80,000 సంవత్సరాలు చాలా చక్కగా రాజ్య పరిపాలన చేశారండి. ఇంకా వీళ్ళందరూ కలిసి ఏమనుకున్నారయ్యా అంటే, ఒకరోజు దేవతలందరూ కూడానే అనీతయశ్చ తద్గ్రామ, అవినీతిపరులు అసలు లేరు రాజు రాజపురుషుల్లో. ప్రతి ఇంట్లో కూడా బాగా కుబేరుడు ఉన్నాడు. ఈ రకంగా ఆయన రాజ్యాన్ని శాసిస్తూ ఉండగా 80,000 సంవత్సరాలు అయిపోయిందండి. గీర్వాణ విప్రతికారమథ తస్య చికీర్షవ గురుణా మంత్రయాంచక్రు ధర్మవర్త్మానుయాయున. వాళ్ళ గురువుగారితో ఇంకా ఆలోచన చేశారు, వీడికి ఏదో ఎసరు పెట్టి చిన్నగా దించేసేయాలి ఈ దేవదాసుని, 80,000 సంవత్సరాలు పరిపాలించి ఈ దేవతలు ఎవరిని భూమండలం మీదకి రానివ్వటల నిరాఘాటంగా ఉన్నాడు. అందరూ కూడా సేవిస్తూ ఉన్నారు అన్ని లోకాల వాళ్ళు. అందువల్ల ఇక చిన్నగా రాజ్యభ్రష్టుని చేయాలని చెప్పి దేవతలకు కోరిక కలిగి బృహస్పతి గారితో ఆలోచన చేశారు. ఆయన ఏమన్నాడంటే, ఆయన చాలా కష్టం, ఇక్కడ కుమారస్వామి ఒక మాట అంటున్నాడండి, ఆయన చాలా మంచివాడే, దేవతల విషయంలో కూడా యజ్ఞాలు బాగా చేస్తూనే ఉన్నాడు, ఆయన హవిస్సులు ఇస్తూనే ఉన్నాడు, కానీ వాడికి ఎంత ఈయన మేలు చేస్తున్నా మిత్రుల్లాగా, వాడు మాత్రం ఈయనకు అపకారం చేయాలి అని చెప్పి దేవతలందరూ కూడా అనుకొని బృహస్పతి గారితో సంప్రదించారు. ఈ సందర్భంలో కుమారస్వామి అంటున్నారు, స్వభావయే వజ్రసదాం పరోత్కర్షా సహిష్ణుత బలి బాణ దధీ జాద్యై అపరాధం కిమత్రతై. అసలు ఈ దేవతల యొక్క స్వభావమే ఇతరులు బాగా ఉంటే చూడలేరయ్యా, అసూయ వేళ్ళకి ఈర్ష్య. ఉదాహరణకు బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనవడు ఏం తప్పు చేశాడయ్యా, ఆయన కాస్త ఆ రకంగా పాతాళాన్ని నేను పంపించి మారేశారు. బాణాసురుడు ఏమి చేశాడయ్యా, బాణాసురుడి మీద కక్ష తీర్చుకున్నారు కృష్ణుడిని పంపి. మరి శివభక్తుడు దధీచి ఏం చేశాడండి, ఎంత గొప్పవాడండి ఆయన్ని. ఆ మహర్షి వెన్నెముక కాస్త హరించి ఆయన కాస్త వజ్రాయుధం వీళ్ళ లాభం కొరకు ఆయన కాస్త లేకుండా చేసేసారు. కాబట్టి సహజంగానే ఈ దేవతలు ఈ పరుల యొక్క ఐశ్వర్యాన్ని చూచి ఓర్వలేరయ్యా. ధర్మం ఎప్పుడు మన ధర్మ మార్గంలో ఉంటూ ఉంటేనే రకరకాల విఘ్నాలు ఎప్పుడు వస్తూ ఉంటాయ్యా. ఎవరైనా అయినప్పటికీ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని విఘ్నాలు వచ్చినా తమ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టరు. అధర్మాత్మలున్నారే ధనధాన్య అయితే ఒక్కడే, ఇప్పుడు లోకంలో కష్టాలు వచ్చినా వీళ్ళు ధర్మాత్మలు ధర్మాన్ని విడిచిపెట్టరు. అధర్మాత్ములు బాగా ఉంటారుండే ధనధాన్యములతో విరాజిల్లుతూ ఉంటారు. ఇది మహాభారతంలో చాలా చోట్ల ఈ ప్రశ్న వస్తుంది, మహర్షులతో ధర్మరాజు ప్రశ్న వేస్తాడు, మేము ఇంత ధర్మంగా ఉంటుంటే మాకు ఇన్ని కష్టాలేంటి, ఆ దుర్యోధనాలు చేసేవన్నీ కూడా అధర్మమే కదా, వాళ్లకు ఇన్ని భౌభాగ్యాలు ఏమిటి, సంపదలేంటి, ఇంత ఇదేంటి, మాకేమో ఈ కష్టాలేమిటయ్యా అని చాలా చోట్ల అరణ్యవ పర్వంలో ఆ మహర్షులందరినీ అడిగితే వాళ్ళు చెబుతూ ఉంటారు. దుర్మార్గులకు మొట్టమొదట్లో అలాగే ఉంటుందిట, తర్వాత వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, ఇక మళ్ళీ ఇంకేం లేదుట, వాళ్ళు మొదట్లో అట్లా బాగా అభివృద్ధిలోనికి వచ్చేస్తూ ఉంటారు, అది శాశ్వతంగా ఉండదు, పడిపోతుంది. ధర్మాత్ములు మొదట్లో విఘ్నాలు ఎక్కువైనా ఇంకా తర్వాత మంచి పరిస్థితిలోనికి వచ్చిన తర్వాత మంచి ఉన్నతిని పొందుతారు, ఉత్తమ గతుల్ని పొందుతారు అని అక్కడ మహర్షులు చాలామంది కూడా ధర్మరాజుకు చెప్పడం జరిగింది. అందువల్ల అధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు మనకు అభివృద్ధిలో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు, అది శాశ్వతం కాదు, అది కొంతకాలం వరకే ఈ అభివృద్ధి, తర్వాత మొత్తం వాళ్ళకు క్షయమై దుర్గతి పాలవుతూ ఉంటారు. తన కొడుకుల్లాగా ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఈ దివోదాసు పేరు రిపుంజయుడు, మనువంశపు రాజు కదండి. అధర్మం అనేది అసలే అతని యొక్క రాజ్యంలోనే లేదు, చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన. దేవతలు సామాన్యులేం కాదు, బుద్ధిమంతులే, జ్ఞానం కలిగిన వాళ్లే, సామాన్యులేం కాదు, పుణ్యాత్ములే. అయినప్పటికీ నేనే అతనికి ఈ రిపుంజయుడికి అపకారం చేద్దామని అనుకున్నారు, వ్యతిరేకంగా చేద్దామనుకున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఏమీ చేయలేకపోయినారు అతనికి. ఆయన రాజ్యంలో అందరూ ఏకపత్ని వ్రతలే, ఈ రకంగా రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన చెబుతున్నాడు ఎవరు, బృహస్పతి చెబుతున్నాడండి, రాజ్యం అంతా చాలా బాగుందయ్యా, అందరూ కూడా బ్రాహ్మణులు, వీళ్ళంతా వైశ్యులు, ఎవరు ఈ ధర్మాలని వాళ్ళు చక్కగా పరిపాలిస్తూ ఉన్నారయ్యా, వాళ్ళు ధనాన్ని సంపాదించుకుంటూ వ్యాసు ఉన్నారు, ఎవరు వైశ్యులు, క్షత్రియులేమో మంచి వీరులై వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు మంచి యజ్ఞయాగాదులు చేస్తూ వేదాధ్యయనం చేస్తూ వాళ్ళు ఉంటున్నారు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆ పై వర్ణాల వారిని సేవిస్తూ ధర్మంగా ఉంటున్నారయ్యా రాజుకాలంలో. అందువల్లనే ఆతిథ్య ధర్మాలు ఇవన్నీ చక్కగా పాటిస్తున్నాయి, సదాచారం అంతా కూడా గృహస్థులు వాళ్ళందరూ అన్ని ఆశ్రమాల వారు వారి ధర్మాలను అక్కడ చక్కగా ఆచరిస్తూ ఉన్నారయ్యా. ఆయన రాజ్యంలో ఎప్పుడు వేదఘోష శాస్త్రవాదములు ఇవన్నీ కూడా వీణ వేణునాదములు ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయ్యా. వాళ్ళ ఆయన రాజ్యంలో యజ్ఞాల్లో తప్ప మాంసం భక్షించే వాళ్ళు ఎక్కడా లేరయ్యా, దూదాలాడేవాళ్ళు ఎక్కడా లేరు, దొంగలు లేరు, తల్లిదండ్రులకు పూజ చేయని వాళ్ళు లేరు, దేవతార్చనలు చేయని వాళ్ళు లేరు, ఉపవాస వ్రతాలు చేయని వాళ్ళు లేరు, దేవతారాధన చేయని వాళ్ళు లేరు. స్త్రీలు భర్తని పాదములకు నమస్కరించినటువంటి వాళ్ళు లేరు, ఆ భర్తల యొక్క మాటనే వేదంగా భావించి ఆచరించినటువంటి వాళ్ళు లేరయ్యా. అక్కడంతా కూడా చాలా ప్రజలు చాలా చక్కగా ఉన్నారు, భృత్యులందరూ కూడా ప్రభువులను వాళ్ళ అధికారులను సేవిస్తూ ఉన్నారు. ఈనవర్ణాల వారేంటి, అగ్రవర్ణాల వారు ఏంటి, అందరూ మంచి గుణాలు కలిగి ఉన్నారయ్యా. అక్కడ ఉన్నటువంటి దేవతల్ని కూడా వాళ్ళు పూజిస్తూనే ఉన్నారు, అక్కడ పండితుల్ని గౌరవిస్తూనే ఉన్నారు, అంతా బాగానే ఉందయ్యా. బ్రాహ్మణుల యొక్క ముఖంలో ఆహుతులు చక్కగా వేస్తూనే ఉన్నారు, అంటే భోజనాదులు, అన్నదానాదులు ఇవన్నీ బ్రాహ్మణుల చేత సంతృప్తి చేస్తూనే ఉన్నారు. వాపి కూప తటాకాదులు ఇవన్నీ కూడా నిర్మిస్తూనే ఉన్నారు. అంతా కూడానే రాజుగారి యొక్క రాజ్యం చాలా శుచిగా ఉంది, ధర్మబద్ధంగా ఉందయ్యా. ఒక్కటి కూడా ఒక్క లోపం కూడా లేదు ఆ రాజుగారి యొక్క రాజ్యంలో. అందువల్ల గురువుగారు ఏమని చెబుతున్నాడంటే, బృహస్పతి నాయనా, ఇటువంటి రాజు విషయంలో ఉన్నదే ఇంక ఎవడూ లేడయ్యా, మనమేదో వాళ్ళ మధ్య విగ్రహం కానీ సంధి కానీ ఇవి కూడా అతన్ని మనం భేదించడానికి ఇవి పనికిరావయ్యా. ఈ నాలుగు ఉపాయాలు కూడా సామధాన భేద దండోపాయములు. ఈ రాజు విషయంలో రాజుని మనం ఏదైనా వశం చేసుకోవాలంటే సామోపాయం, దానం ఏదన్నా ఇచ్చి వాళ్ళలో వాళ్ళ మధ్యలో భేదం వేయడం, శిక్షించడం, వీటికి వేటిగా ఆయన లొంగేటువంటి వాడు కాదయ్యా. అయినా ఈ రాజు చేసిన పని ఏమిటంటే దేవతల్ని భూమి మీద లేకుండా చేశాడు. అయితే ఒక్క క్షణం కూడానే అన్నీ కూడానే అన్ని రకాలుగా ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేస్తూ అన్నీ తనే రాజ్య నిర్వహణ అంతా చేస్తూ ఉన్నాడు, అందరి యొక్క అభీష్టములు కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు అని చెప్పి చెప్పి, ఒక్కటే దీనికి ఉపాయమయ్యా, ఇంకా ఏ ఉపాయాలు పనికిరావు. ఏమిటంటే మనమే, మన వాళ్ళు అక్కడ ఉన్నారుగా, ఇంకా మనం వచ్చారు, మన దేవతలందరూ వచ్చారు భూమండలంపై నుంచి, వారణాసి నుంచి, కానీ అంతరాత్మగా ఉన్నారుగా, అందరి మనుషుల్లో ఉన్నారుగా, మనలో ఉన్నట్లే. అగ్నిహోత్రులు అందరిలోనూ ఉండాలి, వాయువు అందరిలోనూ సంచరిస్తూనే ఉండాలి. ఆ వాయువు లేకపోతే వాళ్ళు ఉండలేరు, మనం ఉండలేరు. అగ్నిహోత్రులు లేకపోతే జఠరాగ్ని రూపంలో వాళ్ళు ఉండలేరు, మనం ఉండలేరు. కాబట్టి మనం అందరం వచ్చినా మన దేవతలు అంతరాత్మ రూపంలో వాళ్ళలో వాయువు అగ్ని వీళ్ళందరూ ఉన్నారు కదా, చిన్నగా వీళ్ళందరినీ మనం రప్పించేసేద్దాం, అంటే అంతరాత్మలయందు కూడా ఉండకుండా రప్పించేసేద్దాం మన వాళ్ళని. అప్పుడేమిటి రాజు గతి, ప్రజలందరూ తిట్టుకుంటారు, ఇంకా రాజ్య వాళ్ళకి మరి కష్టం కదా. వాయువు లేకపోతే ఏమవుతుంది, అగ్నిహోత్రులు లేకపోతే ఏమవుతుంది, వర్షాలు కురిపించకుండా మనమంతా కూడా ఇలాంటి విఘ్నాలన్నీ కలిగిద్దాం, అలా అప్పుడేమవుతుంది, కరువు కాటకాలు వస్తాయి, ప్రజలు బాధలకు గురువు అవుతారు, ఈ ప్రజలందరూ కూడా రాజును ద్వేషిస్తారు. ప్రజల యొక్క అభిమానం ఉంటేనే రాజు ఉండగలుగుతాడు, ప్రజాభిమానం లేకపోతే ఆ రాజు కాస్త ఎప్పుడు తప్పనిసరిగా రాజ్యభ్రష్టుడు అయిపోతాడు. కాబట్టి మనం ఉన్నదే మన వాళ్ళని పంపి అక్కడ రహస్యంగా అక్కడ మనకు ఆ రాజ్యంలో కష్టాలు కలిగి చేద్దాం, వర్షాలు కురిపించకుండా అగ్ని లేకుండా ఇవన్నీ చేద్దామని చెప్పి నిర్ణయం చేసుకొని ముందు అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి పిలిచి నువ్వు ముందు ఉపసంహరించుకో అన్నారు. ఇంకా ఏముంది, త్రేతాగ్నులు ఇవన్నీ ఉపసంహరించుకున్నాడు ఆయన. రాజుగారి ఇంట్లో వంట అంతఃపురంలో వంట చేద్దామంటే మంట లేదు, అగ్గిపుల్లలు ఇవ్వండి, స్టవ్లు వెలిగించండి, అగ్నిహోత్రం లేదు, వంట చేయటం ఎట్లా. వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజుల్లో కూడా ఈ సౌరశక్తితో చేసేటువంటి ఉపాయం ఉన్నది, సౌరశక్తితో వంట చేశారండి. వంట చేసేసి రాజుగారు భోజనానికి వచ్చేసారు. రాజుగారికి ఇవన్నీ ఏమీ తెలియదు, స్వామి మన్నించాలి అని చెప్పి ఇవాళ మేము ఎందుకో మా అగ్ని మాత్రం వెలగట్లేదు ఎక్కడా కూడా, ఆ కారణంగా మేము సౌరశక్తితో వంట చేశాం, అనుగ్రహించాలి, మీరు స్వీకరించాలి, జరిగిన విషయం చెప్పారు. సరే ఆలోచన చేశాడు ఆయన, ఏమిటా ఇదంతా ఆలోచన చేశాడు, భోజనం చేశాడు, ఇదంతా దేవతలే పని ఉంటారని చెప్పి అలా ధ్యానంలోనికి వెళ్ళి, అంత తపశ్శక్తి గలవాడు సామాన్యుడు కాదు, దేవతలు చేసినటువంటి పనే ఇది అని చెప్పి ఆయన నిశ్చయానికి వచ్చేసేసాడు. నిశ్చయానికి వచ్చి ఇట్లా ఉంటూ ఉండగానే ఇంకా ఊళ్ళో నగరంలో ఉన్న జనం అంతా వచ్చేసారు, ఏమండో ఇవాళ అగ్ని లేదు, వంటలు లేవు, చేసుకోవడానికి అగ్ని వెలగట్టలేదని చెప్పి రాజు అందరూ వచ్చేసారు. వచ్చేసేటప్పుడు ఈ రాజుగారు ఏం చేశాడు అంటేనే తెలుసుకున్నాడు, ఇదంతా దేవతల పనులేనాయనా, మన యొక్క ఔన్నత్యాన్ని చూడలేక వాళ్ళంతా కూడా ఈ రకంగా చేశారు. సరే ఇప్పుడు వాళ్ళు, నేను అసలు ఎప్పుడూ అనుకున్నా ఈ ఇంద్రుడు రూపం, వాయు రూపం, ఈ అగ్ని రూపం, ఈ జలము, నేనే ఈ రూపాలన్నీ ధరించి ఈ పంచభూతములు, ఇటన్ని సూర్యుడు, చంద్రుడు ఏమిటి, నేనే అసలు నా యోగశక్తి చేత, తపశక్తి చేత నేనే రాజ్య పరిపాలన చేద్దాం అనుకున్నాను, నాకు మంచి అవకాశం కల్పించారు, ఇప్పుడు వాడు మనం కల్పించకపోతే మనం కల్పించుకోలేమా, నేనే మీకు వాయువునవుతా, అగ్నినవుతా, చంద్రుడినవుతా, వాడనవుతా, వీళ్ళనవుతా, మీ ప్రజలందరినీ చక్కగా పరిపాలిస్తాను అని చెప్పి అనుకున్నాడు. సూర్యుడు మనకు మంచిగానే ఉంటాడులే, మా వంశీయుడేగా, మా పూర్వపురుషుడు, మన విషయంలో మాత్రం ఆయన మాత్రం ఏమి మనకు ఆటంకం కలగజేయించడు, నేను ఆ వంశీయుడిని కాబట్టి నా ఎందు సద్భావం ఉంటుంది, మిగిలిన వాళ్ళ విషయం నేను చూసుకుంటాలే పొమ్మనం అన్నాడు. తను అగ్ని రూపం ధరించి అందరిలోనూ ఇళ్లలోనూ అగ్నులు, ఆకలి కానటువంటి వాడు జఠరాగ్ని రూపంలో, బయట బాహ్యమైనటువంటి అగ్నుల రూపంలో, త్రేతాగ్నుల రూపంలో, ఈ రకంగా అన్నీ తానే అయ్యి, వాయువేమిటి, అన్నీ తనే అయ్యి అక్కడ నిర్వహించడం ప్రారంభించాడండి ఆ దివోదాసు. మరి ఎంతటి గొప్పవాడో చూడండి, యోగశక్తి చేత తపస్సుకు సాధ్యంగా అంది, ఏముంటుందో చెప్పండి. ఆ తపో యోగశక్తుల చేత తన రాజ్య పరిపాలన అంతా కూడా అగ్ని సహకరించకపోయినా, వాయువు సహకరించకపోయినా, జలము సహకరించకపోయినా ఆయనే నిర్వర్తించడం చేశాడండి. సయేకో జగత, ఒక్క సూర్యుడు మాత్రం మనల్ని చేయలే, నా మనకు ఉపకారం చేస్తాడే అనుకున్నాడు. ఇది నరపతి వాక్ సుధారసౌఘం శృతిపుటకై పరిపీయ పౌరవర్గ, పురజనులతో చెప్పాడు, నేనున్నాను, అన్నీ చూస్తాను, ఇక అన్నీ ఆయనే చేయటం ప్రారంభించాడు. రాజుగారి మాటలు విన్నారు, అది అమృతప్రాయంగా చెవులకు అవన్నీ కూడా వినిపించినాయి. వారి వారి ఆలయాలకు పురజనులందరూ కూడా వెళ్ళిపోయినారు. ఆ రాజుగారు కూడా అదేవిధంగా తన యొక్క తపోబలం చేత, యోగబలం చేత ఆ రకంగా చేసేసినటువంటి వాడై చక్కగా రాజ్య పరిపాలన చేశాడు. తపస్సుకు సాధ్యంగా అంది, ఏముంటుందయ్యా ముల్లోకాలలోనూ అంటున్నాడు. అతి వక్వర్కసమసౌ దధచ్యతే యోజ్యుసదాం శల్యమివోచ్చకైర్బభూవ, ఈ రకంగా రాజ్య పరిపాలన చేస్తూ మహా తేజస్వి దేవతల యొక్క హృదయంలో బల్లెంలాగా తయారైనాడండి. వాళ్ళు ఏమీ నన్ను చేయలేకపోయినారు. ఆ రకంగా దివోదాసు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. స్వస్తి. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. ఓ నమః పార్వతీపతయే.